అనుకుంటున్నాలో ముఖ్యులు నాకు అత్యంత సన్నిహితులు సహచరులు రామచంద్ర గారు ఊర్లో ఉన్న పరం గ్రామం రావటం జరిగింది. రాజ్యానికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అతిథి ఇచ్చే శిష్యులందరూ కాదు ఈ కార్యక్రమం అయిన తర్వాత భగవాన్ ప్రసాద్ పంచిపెట్టానికి ఏర్పాటు సందర్భంగా చేశారు. రామచంద్రరావు గారికి, సుశీలం గారికి, సుందరం గారికి, మిగతా వడ్డవనపాలెం భక్తులందరికీ, ఇతర గ్రామానికి వచ్చిన భక్తులకి ప్రతి సభను జయప్రదం చేస్తున్నందుకు వారందరూ కూడా నా నిండు మనస్తోటి నమస్కార సమర్పించుకుంటున్నాను. ఇవి మన జ్ఞానం తర్వాత సహకరిస్తాయి. దుర్గుణాలనుకుంటే అది జ్ఞానానికి దూరం అవుతాం. అంటే ఆరోగ్య ఆరోగ్య అజ్ఞానం అడుగులో తీరుకుపోతుంది. నాకు రాత్రులు చప్పనలు వస్తాయి చూడండి, అవి పొట్టి జీవితాలు. మనం జీవించే జీవితాలు పొడుగు జీవితాలు. ఇప్పుడు మనం జీవించే జీవితాలు పొడుగు జీవితాలు, రాత్రులు చప్పనలు వస్తాయి కదా మనకి, అవి పొట్టి జీవితాలు. అవి కొరత ఈ పొడుగు అంటే అంతకంటే ఏం తేడా. దీని త్వర శరీరం ఉన్నారు, దాని సూక్ష్మ శరీరం ఉన్నారు. అంటే ఇది శరీరమే అది శరీరం ఉన్నారు. అంటే మనస్సులు కూడా శరీరం ఉన్నారు. కారణం ఏంటి? దీని శరీరం ఉన్నారు, ఈ పంచభూతాలతో తయారైన ఈ శరీరం లోపల మనస్సు అని ఒకటి ఉంది. దానికి కూడా వేదాంత పరిభాషలో శరీరం సూక్ష్మ శరీరం సటిని బాడీ, ఇంగ్లీష్లో సటిని బాడీ అంటారు. అది కూడా శరీరమే అన్నారు. మనస్సు వచ్చింది, అది కూడా శరీరం. ఎందుకైంది? ఎందుకంటే అది కూడా శరీరమే. మన ఈ శరీరంతో చేసే పనుల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. ఈ శరీరంతో మనం మంచి చేసినా చెడ్డ చేసినా, రాగంగా ఉన్నా ద్వేషంగా ఉన్నా, కామక్రోధాలతో ఉన్నా రాగద్వేషాలతో ఉన్నా, ఈ శరీరంతో చేసే పనులు వల్ల ఆ శరీరం తయారవుతుంది. అందుకే దీని స్థూల శరీరం ఉన్నారు, దాని సూక్ష్మ శరీరం ఉన్నారు. మనసును కూడా శరీరం ఉన్నారు. ఇంకా శరీరం ఉన్నారంటే ఈ శరీరంతో చేసే పనులు బట్టే తయారవుతాను. అయితే మనకి ఈ స్థూల శరీరం నాశనం అవుతూ ఉంటుంది. ఒకటానికి స్థూల శరీరం ఎంత అబద్ధం, సూక్ష్మ శరీరం కూడా అంతే అవ్వదు. నేను భగవద్గీతలో కూడా భగవంతుడు చెబుతున్నాడు, నీకు జన్మలు ఉన్నాయి, నాకు జన్మలు ఉన్నాయి. నువ్వు పూర్వం అనేది జన్మలు ఇచ్చావు, నీలాగే నేను కూడా పూర్వం అనేది జన్మలు ఇచ్చాను అని ఒకచోట చెప్పాడు గీత. మరొక చోట ఏం చెప్పాడంటే, ఉన్నది ఒకటే సత్యం, అది ఆత్మ, దానికి జన్మ లేదన్నాడు. మీరు ఏది నిజం? రెండు భగవంతుడు చెప్పిన మాటలే. పూర్వం అనేక జన్మలు ఎత్తావు, నీలాగే నేను జన్మలు ఎత్తాను, భవిష్యత్తు దానికి జన్మలు ఎత్తబోతున్నావు నేను అంతే. అయితే నీకు నాకు తేడా ఏంటంటే, నీ జన్మలని నాకు తెలుసు, నీ జన్మలనే నాకు తెలుసు, నువ్వు ఏ జన్మలో నుంచి ఇక్కడికి వచ్చావు నీకు తెలియదు, అంతే తేడా అని చెప్పిన భగవంతుడే. మరొక చోట ఉన్నది ఒకటే నిజం, అది ఆత్మ, అది సత్యం, దానికి జన్మ లేదు, మరణం లేదు, అది శాశ్వతమైన వస్తువు, దాని అనుభవంలో తీసుకున్న వాడే జ్ఞానం అవుతాడని మరొక సందర్భంలో భగవంతుడు చెప్పాడు. రెండు భగవంతుడు చెప్పాడు. ఏది నిజం? ఇందులో రెండు నిజాలు ఉంటాయి. అక్కడ రెండు నిజాలు ఉంటాయి. నిజమే ఎప్పుడు ఏదో ఒకటిగా ఉంటుంది కాదు, రెండు నిజాలు ఉంటాయి. అంటే వ్యవహారిక దశలో మనకు ఎలా కూర్చున్నాం, ఇదే వ్యవహారిక సత్యం. ఇలాగ ఇప్పుడు ఈ జన్మలో ఎలా ఉన్నామో మరొక జన్మలో కూడా ఇలాగ ఉండవచ్చు. అంటే ఈ దేహం యొక్క చేష్టలే సూక్ష్మదేహం తయారవుతాం. అయితే ఇది నిజం కాదు, అది నిజం కాదు, సూక్ష్మదేహం కూడా నిజం కాదు. దానికి ఈ శరీరం పనిచేయడం మానేసిన తర్వాత, యంత్రం పనిచేయడం మానేసినప్పుడు సహజంగా పడిపోతుంది. పనిచేస్తుంది, పనిచేసినంత కాలం పనిచేస్తుందని ఎట్లు చూడండి. పనిచేసినంత కాలం పనిచేస్తే తర్వాత ముసలి అయిపోతుంది. ఈ దేహాలు కూడా అంతే, పనిచేసినంత కాలం పనిచేస్తే తర్వాత జీర్ణం అయిపోతుంది, పడిపోతుంది. కానీ శరీరంతో చేస్తున్నప్పుడు పనుల యొక్క ప్రభావం సూక్ష్మ శరీరంగా తయారైంది కదా. శరీరంగా ఈ స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరం తయారవుతుంది. శరీరాన్ని సటిని బాడీ అని అంటారు. దీన్ని మనస్సు అనే సూక్ష్మ శరీరం ఎలా పిలుస్తారు, ఈ స్థూల శరీరం నుంచి తయారవుతారు. అది మనకి మరణించే టైంలో ఈ శరీరం మనకి స్వప్నాలు వస్తుంటాయి చూడండి. మనం వడ్లవన పరంగా ఉంటాం, ఎక్కడికి వెళ్ళినట్టు ఎక్కడికో తిరిగినట్టు స్వప్నాలు వస్తుంటాయి. ఈ శరీరం మంత్రంలో ఉంటుంది. ఆ శరీరం ఆ లోపల శరీరం ఉందని చూసే అది ఇంకో శరీరం తొడుక్కుని తిరుగుతూ ఉంటుంది. ఈ శరీరం ఎక్కడ ఉంటుంది, ఈ శరీరం తీసుకెళ్ళదు. అది ఆ స్వప్నాలు ఇంకో శరీరం తొడుక్కుని ఎక్కడికెక్కడికెక్కడ తీసుకెళ్తాం. ఇది కూడా స్వప్నే. ఈ స్థూల దేహంలో మనం ఉండటం కూడా స్వప్నే. సూక్ష్మ మనకి స్వప్నాలు వచ్చినప్పుడు ఇంకో కొత్త దేహాన్ని తొడుక్కుని ఈ మనసు ఆ దేహాలతో అవన్నీ తిరిగి వస్తుంటాయి. అదంతా వాసన బట్టి. నిన్న సూర్యనారాయణ గారు నిన్న సాయంత్రం ప్రశ్న అడిగారు, ఏమంటే కొంతమందికి అధికారం చాలా వ్యామోహం ఉంటుంది, కొంతమందికి ధనయందు విపరీతమైన వ్యామోహం ఉంటుంది, కొంతమంది కీర్తి ఎందు చాలా వ్యామోహం ఉంటుంది. ఎందుకు చేతుంటారు, ఏం చేసుకుంటారండి, కీర్తిని ఏం చేసుకుంటారు, కొంతమంది అవసరాలు సరిపోయిన మించిన ధనం ఉంటుంది, మనం ఏం చేసుకుంటాం, అధికారం ఏం చేసుకుంటాం, ఇలా ఎందుకు ఎక్కువ మోహం పడుతున్నారని సూర్య సూనాండ గారు అడిగారు. అది ఏంటంటే యథార్థం కాదని మన టెండెన్సీస్, మన వాసన, మనకి కీర్తి ఎందుకు కాంక్ష ఉందనుకున్నా కీర్తి నిజంగా దానికి ప్రాణం లేదు, మన వాసన దానికి ప్రాణం ఇచ్చి దానికోసం జీవిస్తాం. యథార్థం చెప్పాలంటే మనకు పని అంటూ ఏమీ పని లేదు, ఉన్నది ఒకటే పని, అది ఆత్మను దర్శించుకునే పని. దానికి దానితో సమానమైన పని కానీ దానికి మించిన పని కానీ అసలు లేదు. ఒక ఆత్మని విడిచిపెట్టి మీరు జీవితం ఏదో సాధించామని మీరు అనుకుంటే అది స్వప్నం తెలుసు. ఈ జాగ్రత్త అవస్థకి, ఈ స్వప్నావస్థకి, స్వప్నావస్థకి, సుక్షిప్త అవస్థకి దాటి ఉన్నది ఆత్మ ఒకటే. ఆ ఆత్మలోనే ఈ మూడు అవస్థలు జరుగుతున్నాయి. మీరు ఆత్మను విడిచిపెట్టి ఎంత గొప్ప కార్యం సాధించినప్పటికీ, ఎంత గొప్ప పని సాధించినప్పటికీ అది స్వప్నం తెలుసా? మీరు స్వప్నంలో కూడా గొప్ప గొప్ప పనులు చేసినట్టు మీకు కళ్ళు వస్తుంటాయి. ఎంతవరకు చాలా గొప్ప కార్యం చేశాం, చాలా గొప్ప పనులు పూర్తి చేశాం అనుకుంటారు. మీరు వచ్చిన తర్వాత ఎంత వచ్చింది అలా మీకు జ్ఞానం కలిగే వరకు, ఆత్మ దర్శించే వరకు ఈ జీవితంలో ఏమని ఇన్ని సాధించామని సాధించామనుకుంటాం. కానీ ఇదంతా సత్యం. సోదర మహాశైలరా, కొన్ని కఠిన సత్యాలు చెప్పవలసి ఉంటుంది. ఎంతకాలం అయితే నామరూపాలతో ఉండేటువంటి ప్రపంచం నిజమని మనకు అనిపిస్తూ ఉంటుందో అంతకాలం ఎన్ని సాధన చేసినప్పటికీ మనసు లోపల కదా నామరూపాలతో కనిపిస్తున్న ప్రపంచం అంతా ఎంతకాలం అయితే మనకు నిజంగా కనిపిస్తుందో మన మనసుకి, అంతకాలం కూడా ఇన్ని సాధన చేస్తున్నప్పటికీ మనకు తెలియకుండా మనల్ని ఒంపు పెట్టి మనల్ని మరిపించి బెరిపించి మనసు ఏదో రకంగా బయటకు వచ్చేస్తాం లోపంలో. మీరు లోపం నిజంగా కనిపిస్తూ ఉంటకాలం మీ మనసు ఎలా ఆలు చేయగలరు? జపం చేస్తారు, నామం చేస్తారు, జపం 5 నిమిషాలు చేస్తారు, 10 నిమిషాలు చేస్తారు. అది సత్యం అనేది ఎక్కడ ఉందో తెలియనప్పుడు మీకు నామరూపాల వైపుకి వచ్చేస్తాం. నామరూపాత్మకమైన బుద్ధి కలుగుతా ఉంటుంది సహజం. కానీ ఈ నామరూపాత్మైన బుద్ధి అంతా కూడా నిజం కాదు. మనిషి పుట్టుకతోటే ప్రతి వాడు కొన్ని గుణాలతో పుడతాడు. నేను సూర్యనాండ గారు అడిగిన ప్రశ్న అంటే దానికి సమాధానం చెప్తాను. ప్రతి వాడు కొన్ని వాసనతో పుడతాడు. ఆ వాసన చుట్టాలనుకుంటారు ప్రతి వాడు. మన ఇంటికి చుట్టాలు వచ్చారనుకోండి, మన ఇంట్లో చుట్టాలను గౌరవిస్తుంటే వాళ్ళు అలాగ ఉంటారు. చాలా మర్యాద చేస్తాం అనుకోండి చుట్టాలని, వాళ్ళు అలాగే ఉంటారు. అలా మనం ఏం చేస్తున్నాం? నామం చేస్తున్నాం, జపాలు చేస్తున్నాం, సాధన చేస్తున్నాం, యాత్రలు తిరుగుతున్నాం, కానీ మనలో ఉన్న వాసన మనకి చుట్టాలని చూస్తాం. ఇది నీ అజ్ఞానం ఎలా పోతుంది? అజ్ఞానం పోవడం అనే సమస్య లేదు. మనం అట్లా అతిథిని అనుకుంటున్నాం. మన అతిథి ఎవరంటే నిజంగా భగవంతుడు మన అతిథి కాదు, కాదు భగవంతుడు మన బంధువు కాదు, మన వాసనలే మన బంధువు. అందుచేతే మనం ఇలాగ అజ్ఞాన ప్రవాహంలో కొట్టుకుపోతున్నాం. ఇలా శరీరాలు పడిపోతాం, శరీరాలు ముసలి అవుతాయి, శరీరాలు పడిపోతే మళ్ళీ కొత్త శరీరాలు వస్తూ ఉంటాయి. అంటే లోపలున్న వాసనని మనం బాగా నీరెస్ట్ అండ్ డీరెస్ట్ బంధువులు లే వాళ్ళు ఆక్షయంగా వాటిని ప్రేమించుకుంటూ వాటి కోసమే జీవిస్తారు. మీకు ఎంత బాగున్నాయి అనిపిస్తుంది కొంతమందికి, కొంతమందికి ఏమి నచ్చలేదు నాకు అనిపిస్తుంది. రెండు అవద్దు. ఎందుకంటే నేను చెప్పి మాటలో మీ సంస్కారానికి అనుగుణంగా ఉంటే మీకు బాగుంటుంది అనిపిస్తుంది. నిజమైన సరే నేను చెప్పి అబద్ధమైనప్పటికీ మీ సంస్కారానికి అనుగుణంగా ఉంటే ఎంత బాగుంది అనిపిస్తుంది. నేను చెప్పి నిజమైనప్పటికీ మీ సంస్కారానికి అనుగుణంగా లేకపోతే ఏమి బాగోలేదు అనిపిస్తుంది. మన మనసులో ఉన్న సంస్కారాలని, వాసల్ని, తలపుల్ని, ఊగల్ని మూట కట్టి ఓ పక్కన పెట్టి పెడితే పెట్టి మన శాస్త్రాన్ని వినాలి. కానీ మన వాసన లోపల పెట్టిన శాస్త్రాన్ని వింటే ఈ శాస్త్రం ఏమి అందులో ఏముందో మన బుర్రలోకి వెళ్ళదు, హృదయంలో పెట్టి మన పొలం పనిని మూట కట్టవలసింది. మూట కట్టి మూట పక్క పెట్టవలసింది. అయితే అది ఎవరో వాడు గురువు చెప్పినప్పటికీ, శాస్త్రం చెప్పినప్పటికీ, భగవంతుడు చెప్పినప్పటికీ ఆ మాటను నిర్మలమైన మనస్తోటి పరిశుద్ధమైన హృదయంతో ఆ మాటలు వినాలి. ఇందుకే ప్రతి మనిషి కూడా పుట్టినప్పుడు కొన్ని సంస్కారాలతో పడతాడు. ఆ సంస్కారాల కోసం జీవిస్తాడు, ఆ సంస్కారాల కోసం డబ్బు ఖర్చు పెట్టుకుంటాడు, కాలాన్ని ఖర్చు పెట్టుకుంటాడు, మొత్తం జీవితం అంతా వృధా చేసుకుంటాడు, ఆ సంస్కారాలను స్మరిస్తూనే మరణిస్తాడు. భగవద్గీతలో మాట చెప్పాడు, నన్ను స్మరించే వాళ్ళకి, మరణించేటప్పుడు నన్ను స్మరించే వాళ్ళకి ఉత్తర జన్మ గొప్ప జన్మ వస్తున్నాయని, వాళ్ళకి మోక్షాన్ని ఇస్తానని చెప్పాడు. జీవితం పొడిగిన ఎవరైతే భగవంతుని స్మరిస్తున్నాడో వారు మరణించే టైంలో భగవంతుని స్మరించగలరు. కానీ జీవితం పొడిగిన అలవాటు లేని వాడు ఎన్నడు మరణ టైంలో భగవంతుని స్మరించడు. ఇక్కడ ఎవరన్నా పక్కన ముసలమ్మ కూర్చొని రామారామ అనిపించిన వాళ్ళు రామారామ అన్నారు, హృదయానికి ఏమి సంబంధం అని ఫిర్యాదు పదించాయండి. ఈ సూక్ష్మ శరీరాన్ని, ఈ సూక్ష్మ శరీరం వాసన లెక్క మయం, వాసనలు సంస్కారాలు తలంపు ఇంట్లో మయమే సూక్ష్మ శరీరం. అవి ఎలా వస్తున్నాయి, ఎలా పారమవుతున్నాయి లోపల మన శరీరంతో చేసే చేష్టలు, ఇంద్రియాలతో చేసే చేష్టల వల్ల సూక్ష్మ శరీరం తయారవుతాయి. మనం దేనికోసం జీవిస్తున్నామంటే నిజం కోసం జీవించటం లేదు, ఆత్మ కోసం జీవించటం లేదు, మన వాసనని సంతృప్తిపరచుకోవడం కోసం జీవిస్తాం. ప్రతి మనిషికి పుట్టినప్పుడే శత్రువులు తొడుగుపడతాడు వాడు, వాళ్ళకి రాగం ఉంటుంది, ద్వేషం ఉంటుంది, ఆ రెండు శత్రువులు వాడికి. ప్రతి మనిషి పుట్టినప్పుడు ఆ శత్రువు కూడా పుడతాడు, ఆ శత్రువుని ఇంకా స్నేహితుడికి అభివృద్ధి చేసుకుంటాడు, అభివృద్ధి చేసుకుని తన పుట్టినప్పుడు కంటే రాగద్వేషాలను పెంచుకుని మరణించే టైంలో మరణిస్తాడు. అంటే ఆ రోజు కదా అజ్ఞానం తెలుసు, శాతం ఆజన్మ రాజ్యాన్ని అవిద్య పెరుగుతుంది. అంటే రాజ్యాలు వారు చెప్పేది ఏమిటంటే అన్ని చెడ్డ గుణాల్లోకి లోభిత్వం కూడా చాలా చెడ్డ గుణం. ఇందులో చిన్న రహస్యం, మీరు ఎవరిని విమర్శించడం మానేయండి, ఎవరిని విమర్శించదు జీవితంలో. ఎందుచేతంటే ఎక్కువ కోపం ఉన్న మనిషి ఏమనుకుంటాడంటే లోభిత్వం ఉన్న మనిషిని చూసి ఆక్షేపిస్తాడు, ఎక్కువ లోభిత్వం ఉన్న మనిషి ఏం చేస్తాడంటే ఎక్కువ కోపం ఉన్న మనిషిని ఆక్షేపిస్తా ఉంటాడు. రెండు నష్టాయి, తనలో ఉన్న బలహీనత, తనలో ఉన్న బలహీనతని దాని తనలో ఉన్న బలహీనత గురించి వాడు పట్టించుకోడు, ఎవరి వాళ్ళు ఉన్న బలహీనతను పెద్ద చేసి చూపిస్తాడు. ఇది మానవ ఉన్న స్వభావం, తనలో ఉన్న బలహీనతను పట్టించుకోడు, ఎవరి వాళ్ళు ఉన్న బలహీనతను పెద్ద చేసి చూపిస్తాడు. దానికి ఇది కలిసి వచ్చింది విడవట. అంచేత ఈ బలహీనతలన్నీ కూడా జన్మత వస్తున్నాయి, అవి ఎవరి బలహీనతలు వాడు జాగ్రత్తగా పరిశీలించుకుని చూసుకుని వాటిని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అయితే ప్రతి వాడికి సుఖం కావాలి, ప్రతి వాడికి శాంతి కావాలి, కానీ ఎవడు సుఖాన్ని అనుభవించడం లేదు, ఎవడు శాంతిని అనుభవించడం లేదు. పూర్వం కంటే భోగవస్తులన్నీ పెరిగిపోయినాయి, పూర్వం కార్లు లేవు, రైళ్లు లేవు, విమానాలు లేవు, ఇప్పుడు కార్లు వచ్చినాయి, రైళ్లు వచ్చినాయి, విమానాలు వచ్చినాయి, మన ఇంద్రియాలకు భోగాలకు అనుకూలమైనటువంటి కంఫర్ట్స్ అన్ని వచ్చినాయి, పూర్వం కంటే అన్నీ పెరిగినాయి. కానీ మీకు ఎక్కడ ఏ దేశంలో మీకు శాంతి కనపడదు, సుఖం కనపడదు. మీరు జాగ్రత్తగా పరిశీలన చూస్తే ఏ దేశంలోని ఏ మనిషిలోని మీకు శాంతి కనపడతాడు. ప్రతి మనిషి భోగాన్ని కోరుకుంటాడు, ఇంకెంత భోగాన్ని కోరుకుంటున్నాడు, భోగంలో సుఖం ఉందని మీరు అనుకుంటారు, కానీ అక్కడ సుఖం లేదు. భోగాన్ని కోరుకుంటాడు, భోగాన్ని కోరుకున్న మనిషిని ఎవరైనా చూశారు మీరు, స్త్రీని కాదు, స్త్రీ కాదు, పురుషుడు కాదు, ఎవరైనా ప్రతి వాడు భోగాన్ని కోరుకుంటాడు. డబ్బు కూడా ఎందుకు సంపాదించాలి, డబ్బు ఉంటుంది కానీ భోగం రాదు, డబ్బు లేని వాడు భోగాన్ని ఎలా అనిపిస్తాడు అనిపించాడు. అంటే డబ్బు సంపాదించాలి, భోగం అనిపించాలంటే డబ్బు సంపాదించాలి. అంచేత ఈ భోగం అనిపించేటప్పుడు భోగం అనిపించడం ద్వారా మనం సుఖాన్ని పొందుతాము అనుకుంటాడు, కానీ భోగం అనిపించిన తర్వాత వాడు దుఃఖం పెరుగుతుంది, సుఖం పెరగదు, దుఃఖం పెరుగుతుంది, అశాంతి పెరుగుతుంది. దేని ద్వారా? భోగం ఉండదు. కానీ ప్రతి జీవుడు భోగం అనిపిస్తాడు, భోగం కావాలని కోరుకుంటాడు, కానీ భోగం వాడిని బంధిస్తామన్న సంగతి ఎవరికి తెలియదు, ఏ అజ్ఞానికి తెలియదు. మరి అజ్ఞానాన్ని పెంచుకుని ఆ కారు పెంచుకుని బయటపడ్డవాడికి తెలుస్తుంది, కానీ ఈ భోగమే శాంతి, భోగం వల్లే మనకు శాంతి కలుగుతుంది, భోగం వల్లే మనకు సుఖం కలుగుతుంది, భోగం వల్లే మనం శాశ్వతమైన సుఖాన్ని పొందొచ్చు అనుకుంటారు. కానీ భోగం యొక్క గర్భంలో దుఃఖం ఉందని, భోగం యొక్క గర్భంలో నరకం ఉందని, భోగం అనేక జన్మల్ని నరకంలో పెడుతుందని, నీ చేత నీ జన్మలకి భోగం తరువు కలిపిన సంగతి ఈ జీవుడికి తెలియదు. ఈ రాగద్వేషాలు కామక్రోధాలు అని జీవలక్షణాలు, ఈ జీవలక్షణాలు నుంచే మనిషికి ఏమి జ్ఞానం కలగటం అనే అవకాశం లేదు. కాదనంటే ఏం లేదు, మనలోని జీవలక్షణాలను పోగొట్టుకోవడం కాదు, మన హృదయంలో భగవంతుడున్నాడు. ఏంటి మీరు ఎవరు నిన్ను తెలుసుకుని, మనం బయట కనిపిస్తున్నదంత అబద్ధమే, హృదయంలో ఉన్న భగవంతుడు ఆత్మరూపంలో ప్రకాశిస్తున్నాడు ఒక్కటేనా. మీరు ఈ జన్మలో కాకపోయినా కోటి జన్మలు ఎత్తిన తర్వాత కూడా ఇక్కడ రావాల్సిందే, వీటిలోకి రావాల్సిందే. ఉన్నది ఒకటే నిజం, అది హృదయంలో ఆత్మరూపంలో ప్రకాశిస్తుంది. ఇది ఎంతకాలం అయితే మనకు తెలియదో, మీరు ఏ గుళ్ళో వెళ్ళినా, ఏ గోపురం చుట్టూ తిరిగినా, ఏ నదిలో స్నానం చేసినా, ఈ సత్యం దగ్గరికి మీరు వచ్చే వరకు, ఈ సత్యం దగ్గర మీ మనసు అణిగిపోయే వరకు, సత్యం దగ్గర మీ మనసు అణిగిపోయే వరకు మనం మాయా చక్రం నుంచి తిరుగుతూ రావాల్సింది. మాయనే తాచుకోం మన కలిసి ఆ విషయాన్ని బయటకు లాక్కోవడం కోసం మనం చేసే సాధనలు, మాయలు మాయని తాచుకో మనం కలిసింది, ఆ విషయాన్ని బయటకు తీసుకోవడం కోసం, బయటకు పిండుకోవడం కోసం మనం చేసే సాధనం. భగవంతుడు మన హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడు కదా, ఇంకేంటి మీరు తెలుసుకునేది? ఇప్పుడు చెప్పండి, మీరు బాగా ప్రశాంతంగా ఆలోచించండి, అందరి హృదయాల్లో ఆత్మరూపంగా ప్రకాశిస్తున్నానని చెప్పారు కదా, ఆత్మ ఇక్కడ ఉంది కదా, ఇంకా మీరు సాధించింది ఏంటి? అసలు ఇంటికి పెట్టండి, మీకు వెంటనే సత్యం దర్శనం వస్తుంది. ఒకసారి నాకు అనిపిస్తుంది, ఉపనిషత్తులు చెప్పారు దీన్ని ఎంతో ధైర్యం కావాలి, ఇక్కడ నా ఆత్మను తెలుసుకోవడానికి ఎంతో ధైర్యం కావాలి అని ఉపనిషత్తులు కూడా చెప్పాడు. కానీ నా వ్యక్తిగత ఇప్పుడు నాకు అనిపిస్తుంది, నన్ను నేను తెలుసుకోవడానికి నాకు ధైర్యం ఏంటి? భగవద్గీతలో చెప్పాడు, ఉపనిషత్తులో చెప్పాడు. నేను తెలుసుకోవడానికి ఎంతో ధైర్యం ఉంటేనే కానీ తెలుసుకోలేవాడు. నాకేమనిపిస్తుందంటే నన్ను నేను తెలుసుకోవడం నాకు ధైర్యం చేసి పని ఉందనిపిస్తుంది. ఈ విధంగా మాటలు చెప్పాలంటే కాదు నాకు ధైర్యం కావాలని, నన్ను నేను తెలుసుకోవడం నాకు ధైర్యం ఎందుకు వెళ్ళేసుకుంటాను, నాకు ధైర్యం కావాలి దానికి. ఇక్కడ సత్యం మనకి అడ్డుపడదు, ఎంచేతమైన హృదయం లేదు ఆత్మని మనం గుర్తించలేకపోతున్నాం. ఇక సజీవంగా ప్రకాశిస్తున్నది కయ ఉన్నది ఒకటి ఒకటే నిజం కదా. అది ఎందుకే దీన్ని గుర్తించలేకపోతున్నాం అంటే మన సంస్కారాలు ఈ రాగద్వేషాలు అడ్డొస్తున్నాయి. మనం దీన్ని గుర్తించలేదు. ఈ రాగద్వేషాలను బయటకు తెలియించుకోవడం కోసం సాధనలు పూజలు చెప్పాలి. ఈనాటికైనా ఏ నాటికైనా మీ మనస్సు అనాత్మ ఎక్కువ ప్రయాణం చేస్తున్నంత కాలం, అనాత్మ గురించి ఆలోచిస్తున్నంత కాలం, అనాత్మను ఆశిస్తున్నంత కాలం మీ మాయ చక్రం నుంచి బయటపడే అవకాశాలు ఏమి లేవు. అది మనస్సు కూడా ప్రకృతి. అది దేని గురించి ఆలోచిస్తుంది? ప్రకృతి గురించి ఆలోచిస్తుంది. నీ మనస్సు నీ మనస్సే నీకు శత్రువు, నీ మనస్సే నీకు శత్రువు, నీ మనస్సే నీకు మిత్రుడు అని భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు. ఏంటంటే అంటే అర్థమేమిటి? నా మనస్సు కనుక శుద్ధ మనస్సు అయితే అది నాకు దారి కల్పిస్తున్న ఆత్మే. నా మనస్సు కనుక అశుద్ధ మనస్సు అయితే ప్రకృతిలోకి లాగారు. ఈ వడ్లవాన స్థాలలో 4,000 మంది జన్మ ఉన్నారనుకోండి. ఈ 4,000 మంది జనం నాకు వ్యతిరేకంగా ఉన్నారు అనుకోండి, మాత్రం నాకు ఎవరు ఓటు లేరు, ఈ 4,000 మంది జనం నాకు వ్యతిరేకంగా ఉన్నారు. 4,000 మంది కంటే 40,000 మంది వ్యతిరేకంగా ఉన్నప్పటికీ నా జ్ఞానానికి వీళ్ళద్దరు రాదు. అయితే నాకు జ్ఞానం కలగకుండా భగవంతుడు చెప్పిన ప్రకాశిస్తున్న భగవంతుడి ఉదయంలో ఆత్మగా ప్రకాశిస్తున్న జ్ఞానం నాకు ఎందుకు అందుబాటులో మీరు ఎవరైనా అడ్డస్తున్నారు నాకు? అది వడ్లవన ఫలం అడ్డస్తుందే, ఈ ప్రజలు అడ్డస్తున్నారా? కాదు, నా మనస్సు నా ఇంద్రియాలు అడ్డస్తుంది. జ్ఞానంలో నుంచి బయటపడటానికి ఎవరు అడ్డస్తున్నారు? నా ఇంద్రియాలు అడ్డస్తున్నాయి, నా మనస్సు అడ్డస్తుంది, నా అహంకారం అడ్డస్తుంది. బయట ప్రజలు ఎవరు అడ్డు రావడం లేదు, ఇక్కడ రావాలి మనం ఉండదు. నా ఇంద్రియాలు నిర్మలంగా ఉండాలి, నా మనస్సు నిర్మలంగా ఉండాలి, నా ప్రాణం కుదురుగా ఉండాలి, నా మనస్సు నిదానంగా ఉండాలి. నిదానం ఉంటే ఆత్మ ఆత్మ ఎదుగు ప్రయాణం చేస్తాం. ముందు మనస్సులో కుదిరి రాదు, అప్పుడు మీరు ఆత్మ ఎదుగు ప్రయాణం చేసి సంసారం సంసారం. ఒక చిన్న రహస్యం చేయటం మీరు మనసులో పెట్టుకోండి. ఇంటికి వెళ్ళాక ఇదే మంత్రం ఉంటుంది అన్న మనిషి, ఇదే మంత్రం ఇప్పుడు నేను చెప్పేదే మంత్రం. మీరు ఏమనుకుంటున్నారు సంసారం అంటే అసలు? మీ ఇంటి కాడ మీ భర్త, మీ పిల్లలు, లేకపోతే మీ అత్తగారు, మీ మామగారు ఎవరో సంసారం అంటే కదా. మీ ఇల్లు కాదు, మీ దోళ్ళు, అది మీ ఇంటి మీ కుటుంబ సభ్యులు సంసారం. అది విడిచిపెట్టి మీరు ఏదో రోజు శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోతారు కదా, అది మీరు సంసారం బయటకు వెళ్ళిపోతున్నారా? మీ కుటుంబ సభ్యులు మీ ఇల్లే సంసారం అనుకోండి, మాట వరుసలు అనుకోండి. ఏదో రోజు మీ శరీరం పడిపోతుంది కదా, అది మీ సంసారం పోతుందా? మీకు అలా పుస్తకాల్లో చెప్పినప్పుడు ఇది నిజమే, నిజం కాదు. సంసారం అంటే మన స్వార్థంతో చేసే ప్రతి పని సంసారం, మనం స్వార్థంతో చేసి ప్రతి పని కూడా సంసారంలో తీసుకెళ్ళచ్చు, అదే సంసారం. మనం ఉదయం లేచిన మొదలు రాత్రి పడుకున్నారు చివరికి నిద్రలో కూడా స్వార్థం గురించి ఆలోచిస్తాను. నేను స్వార్థం గురించి ఆలోచిస్తాను, స్వార్థం కోసం నా శరీరాన్ని ఖర్చు పెడుతున్నాను, నా ఇంద్రియాలను ఖర్చు పెడుతున్నాను, ఇదే సంసారం. ఎంతకాలం అయితే స్వార్థం అనే సుడిగుండంలో నుంచి బయటపడ్డాను అంతకాలం సంసారాలు నా కూడా వస్తాయి. కామ్యకర్మ అంతా సంసారం, అంటే కోరికతో చేసే ప్రతి పని కూడా సంసారం. మనం కోరికతో చేస్తున్నాం లేదా? కోరికతో చేస్తున్నాం, మన సంసారమే. విరుద్ధమైనటువంటి భగవంతుడు ఏం చెప్పాడు? నిష్కామ కర్మ చేయించాడు. ఏం చేస్తే నిష్కామ కర్మ చేయని చెప్పాడు ఆయన? దీనివల్ల మనం నిష్కామ కర్మ చేయడానికి ఏమైనా కలిసి వస్తున్నా భగవంతుడికి? ఆయనకి ఏమి కలిసి రాదు, నువ్వు సంసారంలోకి బయటపడు. కామ్యకర్మలు చేసేవాడు సంసారంలో దేవుడు పోతాడు, కూరుకుపోతాడు. నిష్కామ కర్మ చేసేవాడు సంసార చక్రం నుంచి బయటకు వచ్చాడు. సదరు మహాశయ గారా, మీరు ఇక్కడ పువ్వులతో దేవుని ఆరాధిస్తున్నారు, పళ్ళుతోటి దేవుని ఆరాధిస్తున్నారు, నోరుతో నామాలు చేస్తున్నారు, కానీ ప్రవర్తన ద్వారా ఎంతమంది ఆరాధిస్తున్నారు భగవంతుడు? మీ ప్రవర్తన ద్వారా మీరు భగవంతుని ఆరాధించాలి. మంచి పువ్వులు దేవుడి దగ్గర పెట్టాలనుకున్నప్పుడు మన ప్రవర్తన మంచి ప్రవర్తనకు ఉండాలి కదా. మన ప్రవర్తన ద్వారా ఎవరైతే ఈశ్వరుని ఆరాధిస్తున్నాడో వాడి జ్ఞానం. పువ్వులు అరటిపళ్ళు దేవుడికి ఇస్తున్నారనుకోండి, ఈ పువ్వులు ఇవ్వదే ఇవ్వదా, ఈ అరటిపళ్ళు ఇవ్వదే ఇవ్వదా? ఎప్పటికైనా మన అహంకారాన్ని కూడా ఈశ్వరుడికి సమర్పిస్తామని అలవాటు చేశారు. అది అరటిపళ్ళు దేవుడికి కావాలి, పువ్వులు కావాలి. ఈ పువ్వులు ఇవ్వదో ఇవ్వగా, అరటిపళ్ళు ఇవ్వగా మన అహంకారం కూడా ఎప్పుడు నేర్చుకుంటాం. అందుకే ఈ పువ్వులు అక్కడ పువ్వులని అరటిపళ్ళని భగవంతుడి దగ్గర సమర్పించమని పెట్టారు. కానీ భగవాన్ అనివరక నా మీద గుళ్ళో ఉన్న దేవుడు అంత అదృష్టవంతుడు. గుళ్ళో ఉన్న దేవుడికి పళ్ళు పట్టుకెళ్ళి తిరమని అడగటం లేదు, కానీ నా దగ్గర పళ్ళు తీసుకొచ్చినాను తిరమని అంటున్నారు. అంటే నాకంటే దేవుడు గుళ్ళో ఉన్న దేవుడు ఎంతో అదృష్టవంతుడు చేసుకుంటారు కదా. ఆయన ఏం తిరగని ఉంటాడు కాబట్టి గుళ్ళో దేవుణ్ణి నాకంటే ఆయన ఆదరిస్తున్నట్లు, కానీ నాకు పళ్ళు తెస్తున్నారో దీన్ని నాతో చూసి పట్టిపోతే బాగుందని తినమంటున్నారు తెచ్చిన పళ్ళని. అంటే నాకంటే ఆయన పనే స్వప్నం. గుణాల స్వరూపేపు ఎంతుందనుకో, మీరు బాగా అర్థం చేసుకుని ఏమి కంగారు పడతాను, ఏమి తొందరలేదు. ఈ గడ్డి ఎంతుంది, ఆ గడ్డి ఇంట్లో ఒక్కొక్క గడ్డి పడక ఒక్కొక్క గడ్డి పడక లాగండి, ఇంత ఏంటంటే ఏమో. అలాగే మన మనసులో ఉన్న వాసనలే ఈ కోరికలే కలిసి నోట కింద మనసు అండి. దాని ఒక్కో టెండెన్సీని ఒక్కో వాసనని ఒక్కో కోరికని బయటికి లాగిస్తే అంటాడు మనసు అంటే ఇది లేదు. ఒకే గడ్డి పడకను ఒక్కో గడ్డి పడకను లాగిస్తే గడ్డి ఏంటంటే ఏ విధంగా లేదు. మన మనసులో ఉన్న ఒకే కోరికను ఒకే తలంపును ఒక్కో తలంపును ఒక్కోటి ఒక్కోటి మనం ఒక్కోటి లాగిస్తే బయటికి అసలు మనసు అంటే అక్కడ లేని. ఇది మనం కల్పించుకున్నది కానీ నూటికి నూరు పడాలి. ఈ శవానికి ఎంత పూజ చేస్తాం మనం, ఈ శవాన్ని ఆరాధిస్తాం. ఈ శవానికి మనం ఖర్చు పెట్టే కాలంలో కనీసం 100 ఉంటే శివుడి కోసం ఖర్చు పెడతాం. ఈ శవానికి ఎంత అలంకారం చేస్తున్నాం, ఎంత కాలం ఖర్చు పెడుతున్నాం ఈ శవాని కోసం. ఈ శవం కోసం మనం ఖర్చు పెట్టే కాలంలో కొంతకాలమైన శివుడిని తెలుసుకోవడానికి ఖర్చు పెడతాం. భవిష్యత్తులో ఏమి మోగిపోతున్నాం, ఏమి దేని గురించి ఆలోచిస్తున్నప్పటికీ స్వార్థమే కేంద్రంలో పెట్టుకుని మనిషి పనిచేస్తున్న కాలం వాడు కూడా సంసారం వస్తుంది. ఇది అనుకున్నది మనకి సంసారం కాదు, ఆత్మకు పుట్టుకే లేదు. మరి మీరెవరు, నేనే మనకు తెలిసే వరకు మనం సాధన చేయలేము. దాన్ని తెలుసుకోవడం కోసం ఈ మాటలు ఇంటి కనిపిస్తాను మళ్ళీ ఒక్కసారి. నా హృదయంలో నిజంగా కనుక శాంతి ఉంటే బయట సుఖాలు చూసి బయట శాంతిని చూసిన పని ఉంటుంది. బయట సుఖాల కోసం తిరుగుతున్నాను, నాకు ఇక్కడ శాంతి తెలియడం లేదు కాబట్టి బయట శాంతి కోసం తిరుగుతున్నాను, నాకు బయట ఇక్కడ ఆనందం లేదు కాబట్టి బయట ఆనందాల కోసం తిరుగుతున్నాను. నాకు నిజమైన సుఖం, నిజమైన శాంతి, నిజమైన ఆనందం నా హృదయంలో ఉన్నప్పుడు ప్రకృతి నాకు పని ఉంటుంది. మీరు చాలా పనులు చేసుకుంటున్నారు కదా, డబ్బు కూడా సంపాదిస్తున్నారు కదా, ఎన్నో పనులు చేస్తున్నారు కదా, కీర్తిని కూడా సంపాదించుకుంటున్నారు కదా. జీవితం అంటే చాలా మంది ఏదో 2 రూపాయలు సంపాదించుకోవడం, కొన్ని కీర్తిని సంపాదించుకోవడం, నలుగురిలో గౌరవంగా తిరగడం ఇదే జీవితం అనుకుంటున్నారు. దురదృష్టం, ఏది గౌరవం, ఎవరికి గౌరవం, సాంకారంకే గౌరవం. ఎంతసేపు నిలబడుతుంది 2 రూపాయలు సంపాదించుకోవడం, నలుగురిలో గౌరవంగా తిరగటం, ఇదే కొంత భోగం అనిపించటం, ఇదే జీవితం. చాలా దురదృష్టం. నేనంటే మీకు ఇష్టం లేదనుకోండి, ఇష్టం లేదని చెప్పండి. నా జీవితం మీకు నచ్చలేదనుకోండి, నచ్చలేదని చెప్పండి. నా మాటలు నచ్చలేదనుకోండి, నా మాటలు నచ్చలేదని చెప్పండి. నా ఆలోచన మీకు నచ్చలేదనుకోండి, నచ్చలేదని చెప్పండి. నేను చెప్పే పద్ధతి మీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి. కానీ నా అనుభవం అనమాట, మీరు ఎవరు కాదనలేదు. నా మనసు కూడా పడిపోవచ్చు, నా అనుభవం ఎక్కడికి పోవచ్చు, నా అనుభవాన్ని మీరు ఎలా దొంగలించండి, దొంగతనం చేయగలరు. పాలన పాలన ఊరే అనేది లేదసలు అంటే నాకు ఎలా అనిపిస్తుంది, మనం అందరం అడ్లవాని పాలనలో కూర్చుంది. అది ఊరనేది లేదని మీరు అందరూ చెబితే నాకు ఎలా అనిపిస్తుందో, ఆత్మ లేదని ఒకవేళ మీరు ఎవరైనా చెప్తే నాకు అంతే అనిపిస్తుంది. మనలో నిజంగా ప్రకాశిస్తున్న ఆత్మే ఇది నిజమైన అరుణాచలం. 2 భక్తి, 3 ధ్యానం, ఈ తత్వంలో పైకి వస్తారు. భక్తి మెచ్చి పెట్టకూడదు, ధ్యానం మెచ్చి పెట్టకూడదు. మీ త్యాగాలు చేస్తున్నాం, ఏం త్యాగాలు, ఏం త్యాగాలు చేస్తున్నారు. మీరు వేరుగా ఉన్న వస్తువు మీరు ఎవరు త్యాగం చెప్పచ్చు, కానీ మీరు అనుకున్న వాసన ఒక వాసన ఎవరైనా మెచ్చి పెట్టగలరు, అది త్యాగం. మీకంటే వేరుగా ఉన్న ఒక వస్త్రాన్నో, మీకంటే వేరుగా ఉన్న ఒక ధనాన్ని మీరు త్యాగం చేయచ్చు, మీకంటే వేరుగా ఉన్న స్థలాన్ని మీరు త్యాగం చేయచ్చు. కానీ మీరు అనుకుంటున్నటువంటి వాసనని ఒక వాసన ఎవరైనా విడిచిపెట్టగలరు, అది త్యాగం. త్యాగం చేయండి ఎవరైనా ఒక వాసన. ఇక్కడ ఎన్నిసార్లు చదవచ్చు గీత, కానీ త్యాగి కాని వాడికి గీత అర్థం కాదని చెప్పారు కదా. మీరు ఈ శతంలో ఈ గంట నుంచి మీరు ఎవరైనా ప్రయత్నం చేయండి. మనకు ఇష్టమైన సంస్కారం కానీ ఇష్టమైన వాసన కానీ ఒక వాసన త్యాగం చేయండి. మిమ్మల్ని సంతృప్తిపరచడం చెప్పాలన్నాడు మాట. ఆచార్యులు వారు చెప్పారు, నిరంతరం భగవంతుని స్మరించాలి, భగవంతుడి యొక్క రూపాన్ని నిరంతరం స్మరించాలి, సజ్జన సంఘర్షణ చేయాలి, మీకున్న దాంట్లో ఎదుటివాడు కొంత దానం చేయమన్నాడు, భగవద్గీత రోజు చదవమన్నాడు, విష్ణు సహస్రనామాలు భగవద్గీత రోజు పారాయణం చేయమన్నాడు, భగవంతుడి రూపాన్ని నిరంతరం స్మరించమన్నాడు, మీకున్న దాంట్లో నీ కలిగిన దాంట్లో నీ తోటి మానవుడికి సహాయం చేయమన్నాడు. నరకగా రాముడు, కృష్ణుడు, శివుడు, ఎవరో కృష్ణుడు, ఎవరు ఆదాస్తం, ఎవరు నీకు ఎవరు ఇష్టమైతే వారు, వారు నిజంగా నీకు ఇష్టం అయ్యి ఉంటే నీ మనసు ఎందుకు కలుగుతుంది అక్కడి నుంచి. నీకెవరో కృష్ణుడే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు నిజంగా హృదయపూర్వకంగా మీ మనసు మీ మనసు వాళ్ళంటే ఇష్టం అంటే మీకు మీ మనసు ఎందుకు చెదిరిపోతుంది అక్కడ నుంచి? మరి ప్రీతిని చూడండి, ప్రీతిని చూడండి, మీ మనసు ఆ దేవుడి దగ్గర నుంచి ఎందుకు కదుంటాను? మరి మీ మనసు నమ్మినట్టుగా నటిస్తాను, మీ ఇష్టదైవాన్ని కూడా మీ మనసు ఉడికి నమ్మినట్టు నటిస్తాను కదా మీరు మొదలు కాదు. నిజంగా మనకు విశ్వాసం ఉంటే మరి మన జీవితం ఆయన కోసం ఇంటికి జీవించండి. మన స్వార్థం కోసం జీవిస్తున్నాం, అది మన సంసారం కోసం జీవిస్తున్నాం, భగవంతుడి కోసం జీవిస్తున్నాం. మనకు గాలి విపరీతంగా గాలి వేస్తుంటే విషయం ఖర్చుడు పనిలేదు, శాంతుడు పనిలేదు. గాలి బాగా వేస్తాం అనుకోండి, విషయం ఖర్చుడు పనిలేదు, శాంతుడు కూడా పనిలేదు. సత్పుష్టి సహవాసం చేస్తే అసలు మీ సాధన చూడండి. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే విపరీతమైన శాంతిని మీరు అనిపిస్తారు వారే మహత్వం. కూర్చున్నప్పుడు శాంతి వస్తుందో వారే నిజమైన మహత్వం. మీ ఇంద్రియాలను మీరు ఎక్కడ మర్చిపోతారు? ఏ మహాత్మ దగ్గర కూర్చుంటే మీ మనస్సును మీ ఇంద్రియాలని మీ శరీరాన్ని కూడా మర్చిపోతారు వాడే మహాత్మ. సైంటిస్ట్ మీరు సజ్జన సహవాసం చేయడం కోసం అవసరం అయితే ప్రపంచం యొక్క అంచులుగా తగ్గడం. ఎవరు అలంకారం చెప్పారు మనమే తెలియని వాళ్ళు అనుకుంటున్నాం. ఎవరు నీతులు వాడు కాపరం చేస్తారు. అందుకే స్వామి వివేకానంద చెప్పినట్టు మనం అందరం నీతిలో కప్పలు, నీతిలో కప్పలు అనుకుంటాడు. ఇదే ప్రపంచం, ఆ నీయే ప్రపంచం అనుకుంటారు నీతిలో కప్పలు. కోరుకుంటున్నారు కానీ భగవంతుడికి నేను ఆత్మరూపంలో ప్రకాశిస్తున్నాను చేయటంటే ఆత్మ కావాలని కోరుకున్నాడు ఎవరైనా ఉన్నాడా? ఇది నాయకాపతి భగవంతుడు నేను ఆత్మరూపంలో ఒకరు ఉన్నానని చెబుతున్నాడు. భక్తులందరూ కోరికలు కోరుకుంటున్నారు, ఈ కోరిక తప్పించి ఏది ఇక్కడ ఉన్న ఆత్మ దర్శించాలని కోరిక తప్పించి మిగతా అన్ని కోరికలు కోరుకుంటున్నారు. ఇది మాయ కదా? అంటే అబద్ధాన్ని కోరుకుంటున్నారు, నిజాన్ని కోరుకుంటున్నారు. ఇదే మాయ. మనసులో ఉంచుకోండి, జ్ఞానికి మూడు లోకాలకు ఆధిపత్యం ఇస్తే, మూడు లోకాలకు అతన్ని చక్రవర్తి కింద చేస్తే ఈ మూడు లోకాలు కూడా జ్ఞానికి గడ్డి పరకం కనిపిస్తుంది. వాడు జ్ఞాని ఈ చక్రవర్తి పదవి ఇస్తే జ్ఞానికి అది మూడు లోకాలకు ఒక లోకం కాదు, ఈ మూడు లోకాలు కూడా జ్ఞాని గడ్డి పరకం కనిపిస్తాడు. వాడు జ్ఞాని స్వరూపాన్ని పొందేవాడు ఒక్కడే, వాడు జ్ఞాని. కనుక మీకు లేకపోతే సజ్జన సాంగత్యం చేయండి, సజ్జన సాంగత్యం మీకు మోక్షాన్ని మంచి గుణాలు ఏర్పడతాయి. మనస్సు ఎవరైనా సంస్కరింపబడుతుంది, మీకు దారి కనిపిస్తుంది, నిజానికి తెలుసుకోవడం కోసం సజ్జన సాంగత్యం విడిచిపెట్టకండి. దుర్జనులతో స్నేహం చేయడం కంటే ఒక పులిమి ఊట్లో పట్ట మంచిదని మధ్యవచ్చారు కట్టి ఒక పులిమి ఊట్లో పట్ట మంచిదండి. దుర్జనులు ఎవరైనా మనం తరువు వస్తున్నారనుకుని వాళ్ళు స్నేహం చేయమని ఎదురుకుండా పులి వస్తామనుకోండి మనం వెనక్కి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి? మధ్యవచ్చారు గారు ప్రశ్నండి, వెనకాలని దుర్జనులు మనం తరువు వస్తున్నారు ఎదురుకుండా పులి వస్తాను మనం ఏది పులిమి ఊట్లో పట్టాం ఏదో ఎదురుకుండా పులి వస్తాను వెనకే దుర్జనుల చేతిలో పట్టాం దుర్మార్గుల చేతిలో పట్టాం వాళ్ళు మా స్నేహం చేయమని అడుగుతున్నారు. వాళ్ళు ఎవరి చేతిలో పట్టారు? ఆచార్య గారు మధ్యవచ్చారు వారు నువ్వు వెనక్కి చేసిన దృష్టిని సహవాసం చేయడం కంటే ఎవరికైనా పులి నోట్లు పడమన్నా ఇంకో పులి నోట్లు పెడితే ఆశ్చర్యమే పాడైపోతుంది, ఆశ్చర్యమే పోతుంది, పేరు ఎదురుపోతుంది. కానీ దృష్టి లేక సహవాసం చేస్తే వందలాది జన్మలు మీరు నీతి వస్తాయి. సర్వసాధారణ మనుషులు ఒక బలమైన నేను మీకు ఇష్టమైన చెప్తే నన్ను మెచ్చుకుంటారు, నేను మీకు ఇతరైన చెప్తే నన్ను మెచ్చుకుంటున్నాను. చెప్పానుకోండి నాన్నగారు ఎంత మంచి మనిషి ఇస్తారు అనిపిస్తుంది. మీకు ఇతరండి, మీకు ఏది మీకు ఇష్టమైంది కాకుండా మీకు ఏది ఇతరు నేను చెబుతాను అనుకోండి మీరెవరు నన్ను మెచ్చుకో, అది మానవుడు యొక్క బలహీనం. మీకు ఏది మంచో ఆ మాట చెబితే మీరు నన్ను మెచ్చుకోలేరు. మీరు సంతోషం కలిగజేసే మాట, మీ స్వార్థానికి బాగా అభివృద్ధి కలిగే మాట నేను చెబితే నన్ను చూసి మీరు ఇష్టపడతారు. ఏ పని చేస్తే మీకు మేలు జరిగినట్టు మీకు తెలిస్తే కదా. ఒక అన్నగారు తమ్ముని మన వస్తున్నాడు, ఏమని నామ గుణాలు వస్తున్నారు మీకు, మన గుణాలు వచ్చే పర్వాలేదు మీ గుణాలు మాకు రాకుండా ఉండాలి. తమ్ముని మమ్మలించాడు, మరి ఏం కోపం వచ్చిందో మీకు నాన్న గుణాలు వస్తున్నాయి, అసలు నాన్న బతికి ఉన్నాడు కానీ నాకు నాకు అనేక ప్రకారం లేదనుకున్నట్టు మీకు నాన్న గుణాలు వస్తున్నాయి అన్నాడు. నాన్న గుణాలు వస్తే పర్వాలేదు మీ గుణాలు నాకు రాకుండా ఉండాలి. వయసు చిన్నది మీకు మాట అన్నాడు, పెద్ద వయసు ఏం కాదు. మిమ్మల్ని ఎవరైనా తెలివి తక్కువాలని మీరు ఎవరైనా ఊరుకుంటారంటే ఎంతమంది కూర్చున్నారు మీరందరూ చాలా తెలియని వాళ్ళు చాలా మేధావులు అంటే మీరు సంతోషిస్తారు. మిమ్మల్ని ఎవరైనా తెలివి తక్కువాలంటే మీరు ఎవరైనా ఊరుకుంటారు ఊరుకోండి. నేనంటా అనుకోండి మిమ్మల్ని మీరు అందరూ తెలివి తక్కువాలని మీరు ఊరుకుంటారా? మీరు ఊరుకోరా? పైకి మర్యాద కోసం నటించినా లోపల ఎంత బాధ కలుగుతుంది? ఆకలి బాధ భరించగలరు కానీ ఎవరి వాళ్ళు కానీ చిన్న మాట నా భరించరు. ఇక ఎంతో తెలుగు మాకు ఎంతో తెలుగు ఉందనుకున్న వాళ్ళు కూడా తెలుగు తక్కువ. మీరంటే ఈ స్కూల్లో నాలుగు గోళ్ల మధ్యన కూర్చున్న వాళ్ళు కాదు, లోకం అందరూ తెలుగు తక్కువ. ఎవరైతే ప్రయత్నం చేస్తున్నాడో వాడు ఒక్కడే తెలుగు గలవాడు, వాడు ఒక్కడే వివేకం. నిజం కానిదాని కోసం తన జీవితాన్ని ఖర్చు పెట్టేవాడు ప్రతి వాడు తెలుగు తక్కువ. మీరు ఆలోచించమని తెలియని వాళ్ళని తెలుగు తక్కువ. మనిషి చేసే ఎవరైతే మనిషి కష్టపడి పనిచేస్తున్నాడో వాడు ఒక్కడే వివేకవంతుడు, వాడు ఒక్కడే తెలుగు గలవాడు. ఆత్మ కానిదాన్ని సాధించడం కోసం ఎవడు ఏ ప్రయత్నం చేసినప్పటికీ అలా వాళ్ళందరూ కూడా కంప్లీట్ గా వివేకం లేని వాళ్ళే తెలుగు తక్కువ వాళ్ళ కింద లెక్క. నిజమైన వస్తువు కోసం ప్రయత్నం చేస్తామా అబద్ధమైన వస్తువు కోసం ప్రయత్నం చేస్తాం? భగవంతుని మీద మనం భారాన్ని ఎందుకు వెళ్ళిపోతాం? వచ్చిన వాళ్ళు ఎంతో కొంత భక్తి ఉంది కదా, 10 పైసలు భక్తి, 20 పైసలు భక్తి, ఎంతో కొంత ఉంది కదా మన దగ్గర. మరి భగవంతుని మీద మనం భారం ఎందుకు వెళ్ళిపోతాం? మీరు ఎంత భారం వేసినా నేను వహిస్తాను భగవద్గీతలో చెప్తున్నాడు కదా. మీరు చేత మనం భారం వేరైపోతున్నాం. ఎంత భారమైన భగవంతుడు మోయగలడు, కానీ భగవంతుడి మీద భారం వేసి మనకి మనం దుఃఖపడుతున్నాం. మనం అందులో మనకి ఏమున్నట్టు ఇక్కడ అహంకారం. ఒకటి చెప్పటం ఎందుకు రుజువులు, ఎందుకు సాక్షాలు, ఎందుకు అక్షర పొడవు కోసం డబ్బులు ఖర్చు పెట్టండి. ప్రశాంతంగా ఇంటి దగ్గర కూర్చు ఆత్మని అనాత్మని వేరుచేయటం నేర్చుకుంటే మీరు అనాత్మ నుంచి ఆత్మని వరదూసుకుంటూ మీరు వస్తే మీ వివేకంతో, మీ ప్రజ్ఞతో, మీ తెలివితో మీరు నా మాట నమ్మండి. మీ దేహంలో ఉండగా మీరు అందరూ జ్ఞానం, మీ దేహంలో ఉండగా మీరు జ్ఞానం అవుతారు. ఈ మాటలు మీరు ఇంటికి పట్టుకెళ్ళారు, మీరు సొంతంగా ఎంతమంది ఆలోచించుకోగలరు? చెప్పే మాటలు మీరు రంగు మీరు ఏం కలపద్దు. నేను చెప్పే మాటలు యాది ఫీజీగా ఉండకున్నట్టుగా తీసుకుని మీ సొంత బుద్ధితోటి, మీ స్వతంత్రమైన ఆలోచనతో మీరు సొంతంగా ఎంతమంది ఆలోచించుకోండి. కలిసిపోతున్నానండి, ప్రతి శకం నా మనస్సుతో కలిసిపోతున్నానండి. ఈ రెండు నేను కాదండి, ఇంక నేను సాధించేదని చెప్పండి. ప్రతి శకం నా మనస్సుతో నేను కలిసిపోతున్నాను, నా శరీరంతో నేను కలిసిపోతున్నాను. ఈ రెండు నేను కాదు, ఇంక నేను దేన్ని సాధించి. నీ ఇంట్లో సమస్య అయినా సరే చెప్పుడు మాత్రం నమ్మకుండా మీరు స్వప్నంగా గుర్తే పెట్టుకుని ఆలోచించడం నేర్చుకుంటున్నారు. మీరు ఆచార్య గారు చెప్పేది ఏంటంటే, మీరు డబ్బును ఎలా కాపాడుకుంటున్నారో, మీ సేవాన్ని మీరు ఎలా కాపాడుకుంటున్నారో, లేకపోతే మీ సొంత బుద్ధిని కూడా కాపాడుకోమంటే. చాలా మంది మిగతా ఇంద్రియాలకన్నీ పనిచేస్తారు, కానీ మెదడుకి పని చేస్తారు కొంతమంది. కాళ్ళకి పనిచేస్తారు, చేతులు పనిచేస్తారు, నోరుకి కష్టమైన పని. అన్ని ఇంద్రియాలకి పని చేస్తారు కానీ అసలు మెదడు, అన్ని ఇంద్రియాలకి పని చేస్తారు కానీ అసలు మెదడుకి పని చెప్పరు. ఈ మెదడుకి అసలు పని చెప్పరు. అసలు మెదడు ఉండడంతో కొంతమంది గుర్తు లేదు. మనకు మెదడు కూడా ఒకటి, మన మెదడు కూడా ఒకటి ఉండి ఇంటూరు మనం ఆలోచించాలి అనే విషయం కూడా మనిషికి చాలామంది మర్చిపోయారు. రాజకీయ నాయకుడికైనా పెట్టుబడి ఏంటంటే మనకు ఆలోచన లేదు కాబట్టి అదే పెట్టుబడారు. మానవుల్లో ఉన్న బలహీనత ఏంటంటే అనుకరణ. అనుకరణ ఎందుకు వస్తుందంటే సొంత బుద్ధి లేనప్పుడు అనుకరణ. అంటే ఎవరైనా ఏదైనా వస్తువు తింటాను మీరు చూశారని కూడా మీకు కూడా తినాలనుకుంటుంది. అది మీకు పడతందో పడదో, అది ఆరోగ్యమో అనారోగ్యమో, అది మీ శరీరానికి ఎంతవరకు ఉపయోగపడుతుందో ఉపయోగపడుతుందని మీరు సొంతం చెప్పిన ఆలోచించుకుంటున్నారు. అమృతం అమృతం తర్చున్న ఆలోచన, అమృతం ఆలోచన కంటే గొప్పది ఏమి లేదు అసలు ఈ లోకం. ఏమి లోటు లేని వాళ్ళు కొంతమంది ఉండి ఉంటారు ఇక్కడ. అయితే లోటు లేని వాళ్ళు కూడా శాంతిగా ఉన్నారా? మీ సొంత బుద్ధి మీకు సుఖాన్ని తీసుకొస్తుంది, మీ సొంత బుద్ధి మీకు శాంతిని తీసుకొస్తుంది, మీ సొంత బుద్ధే మీ సొంత బుద్ధిని మీకు ఆత్మను దర్శింపజేస్తుంది. పరాయి బుద్ధి మీకు విపరీత పరిస్థితిని తీసుకొచ్చి పెడుతుంది. అబద్ధం నిజంగా కనిపిస్తుందంటే మన సొంత బుద్ధి లేని వాళ్ళని. టైంలో మనకి ఎవరికి అహంకారం లేదు, అహంకారం ఏం పనిచేయడం లేదు, మనం గాలి నిద్ర ఉన్నాం, అది దుఃఖం అనిపిస్తున్నాము. జ్ఞానికి ప్రపంచం ఆత్మలా కనిపిస్తుంది. ఆత్మ మనకి భగవంతుడని, ప్రపంచం అని, జీవుడని ఇలా విడదీసుకుని చూసుకోవటం మనకి నిజమైన ఇక్కడ అహంకారం ఉండదు. ఆ గోడలోకి మేకు లోపల కొట్టాననుకోండి, నేను వెనకాల గోడను చూడండి, ఈ గోడలోకి పెద్ద మేకు లోపల కొట్టేశాననుకోండి, గట్టిగా లోపల కొట్టేశాను మేకు, నిమ్మల్లో బయటికి లాగుతూ వస్తున్నాడు. మేకేమో లోపల బలంగా కొట్టాను, నిమ్మదిగా ఎలా లాగుతాను తేలి కానీ అది బయటకు వస్తుందే బయటకు. అలా కొన్ని వేడి జన్మల నుంచి కొన్ని సంస్కారాలు మన వల్ల అలా లోతుగా దిగిపోయి ఉన్నాయి. ఇప్పుడు 5 నిమిషాలు 10 నిమిషాలు కృష్ణరామ అంటే మనకి ఆ తలంపులు బయటకు రా, బయటకు వెళ్తున్నాయని మనం అనుకుంటాం. ఇదే కొన్ని వేడి జన్మల నుంచి అతను అలవాటు చేసి ఉంచాం అతను అలా. ఈ గోడలోంచి ఏమో మేకేమో చాలా బలంగా కొట్టేశాను లోపలికి, బయటకు తేలి తేలి లాగుతూ వస్తున్నారు రాదు. అదేవిధంగా మనం చేసిన కారణం ఏముంది, ఏమీ లేదు, సంస్కారాలు లోపల బలంగా ఉన్నాయి, ఒక్క సంస్కారం కూడా బయటకు రాదు. లోపల కొట్టే అంత బలంగానే చేయి పెట్టి లాగుతున్నా మీకు వస్తుంది. నేను ఇన్ని వేలు జన్మలు అయితే సార్ నేను ఈ సంస్కారం లోపల పెంచుకుని బలం చేసుకున్నాను అట్లకి, మళ్ళీ అంత కష్టపడితేనే కానీ బయటకు లాగలేదు. నీకున్న టెండెన్సీ, నీకున్న వాసన నిజంగా కనిపిస్తున్నా బయట, నీకు వాసన లేకపోతే బయట ఏం లేదు, ప్రపంచం ఏమీ లేదు. ఈ వాసనే ప్రపంచం ఉన్నట్టుగా కనిపిస్తుంది, ప్రపంచం దుఃఖం వచ్చినట్టుగా నీకు అనిపిస్తుంది. కానీ సుఖపడి వాడిని మీరు చూపించండి. కానీ ప్రతి మనిషికి సుఖం అక్కర్లేదని మనిషి ఎవరు ఉన్నారండి ఇక్కడ? దేవుడు మాటలేదని, దేవుడు అక్కర్లేదని చెప్పేవాడు మీరు ఎవరైనా ఉండొచ్చు, దేవుడు ఏడని చెప్పేవాళ్ళు ఉండొచ్చు. దేవుడు మాట వదిలే, దేవుడు ఏడని చెప్పిన అభ్యంతరం లేదు. మీరు మాకు సుఖం అక్కర్లేదని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? మాకు సుఖం అక్కర్లేదు అని చెప్పేవాళ్ళు మీరు ఎవరైనా ఉన్నారు? స్త్రీలు కానీ పురుషులు కానీ అందరికీ సుఖం కావాలి, కానీ సుఖం ఎవరనిపిస్తున్నారు చెప్పండి? మళ్ళీ మీకు మాకు మధ్య కూడా దేవుడు మధ్యవర్తిగా పెట్టుకోవద్దు. మనం డైరెక్ట్ గా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. సుఖం అక్కర్లేదని చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరికీ సుఖం కావాలి, కానీ సుఖం ఎవరైనా అనిపిస్తున్నారు? మీరు ఇంటికాడు కానీ బయట కానీ ఎక్కడ ఏ పని చేసినప్పటికీ మీరు సుఖాన్ని కోరి మీరు ఆ పని చేస్తున్నారు. ఇప్పుడు లోకానికి సంబంధించిన రహస్యం మీకు ఇప్పుడు చెబుతున్నాను, జీవిత రహస్యం. ఇప్పుడు మీలో ఎవరికైనా 1 కోటి రూపాయలు సంపాదించాలని అనుకోండి, అనుకోండి, ఆ 1 కోటి రూపాయలు సంపాదించిన తర్వాత నేను ఎంత సుఖం అనిపిస్తానో అనిపిస్తుంది. 1 కోటి రూపాయలు సంపాదించాడు ఏమండి, సూర్యనారాయణ గారు 10 లక్షలు సంపాదించారంటాను, ఏం అచీవ్మెంట్ అండి, గ్రేట్ అచీవ్మెంట్ అండి, 10 లక్షలు సంపాదించారు, గ్రేట్ అచీవ్మెంట్, అంటే గొప్ప గొప్ప ఘనకారణ. ఏమండి, 1 కోటి రూపాయలు సంపాదించారనుకోండి, మీరు సంపాదించడం ఏమవుతుంది? 1 కోటి రూపాయలు ఎంత గొప్ప, 1 కోటి రూపాయలు సంపాదిస్తే 1 కోటి రూపాయలు సంపాదించిన తర్వాత వాళ్ళకి ఎంతో గొప్పదని అనిపిస్తున్నాడు. సంపాదించడం ముందు 1 కోటి రూపాయలు చేతిలోకి వచ్చారంటే లోపుగా ఉంటున్నాడు, ఎంత చేస్తే మనం 1 కోటి సంపాదించామనుకుంటాం. 1 కోటి రూపాయలు సంపాదించకుండా అచీవ్మెంటే, అది అచీవ్మెంట్ అని అనుకుంటారు వాళ్ళు. 1 కోటి రూపాయలు చేతిలోకి వచ్చాక ఇందులో ఏమి లేదంటే అది ఏం చేస్తుంది మనసు? 1 కోట్లే ఉంది, పలనాడు 10 కోట్లు ఉంది, పలనాడు 20 కోట్లు ఉంది, కానీ పలనాడు 30 కోట్లు అంత సంపాదించాలి కదా. వాళ్ళతో పోల్చుకుని ఈ కోటి తప్పే కదా అనిపిస్తుంది. మరి కోటి యొక్క గమ్యం నిజమైతే మనసు అక్కడ ఆగిపోవాలి కదా. 1 కోటి రూపాయలు నిజంగా సంపాదించేసాడు, మనసు అక్కడ ఆగాలి కదా. ఆగేప్పుడు ఇంకొక నిజం కాదు, వాళ్ళు సంపాదించకుండా అనుకుంటారు ఇది గొప్ప అచీవ్మెంట్, సంపాదిస్తే మటుకు నేను గొప్ప అచీవ్మెంట్, సంపాదించిన వాళ్ళు లోపుగా ఉంటుంది, ఏం సాధించలేదు అనిపిస్తుంది. మీ జీవిత రహస్యం, మీరు ఏ పని అయితే మీరు కమిటీ ప్రెసిడెంట్ గా పోగా ప్రయత్నం చేయండి, కష్టపడ కమిటీ ప్రెసిడెంట్ పోగా సంపాదిస్తారు, మీరు సాధిస్తారు. 1 సంవత్సరం ఆరణలో చేశాక ఇల్లు ఏమన్నానిపిస్తుంది, తేలిగ్గా అనిపిస్తుంది. మీరు పొందిన మళ్ళీ మీకు తేలిగ్గా అనిపిస్తుంది. ఒక హృదయమైన ఆత్మ జ్ఞాపకించుకుని మీరు బయట కళ్ళతో చూసి అన్ని చెవుడి చోటు ఉన్నాయి అన్ని మనుషులు కల్పించింది, ఒక హృదయంలో ఉన్నది నిజమే. మనసు నిజమే అనుకుంటారు కొంతమంది, శరీరం ఎంత అబద్ధం మనసు అంటే అబద్ధం. నేను అనుకుంటాను కదా ప్రతి వాడు నేనంటాడు కదా, ఈ నేను కూడా సలంపి, అది నిజం కాదు. జన్మల ఖర్చు పెడుతున్నాం మనం ఆలోచన, అర్థం చేసుకోవాల్సిన పాయింట్ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిందే. ప్రతి వాడు నేనంటాడు చూశారు, ఆ నేనుది కూడా ఒక తలంపి, నేను మరి నిజం కాదు, అది కూడా ఒక తలంపి. ఆ తలంపు కోసం మనం పాలిస్తానం చేస్తాం, ఊరుకుంటాం మనం ఎవరన్నా ఏమన్నా ఏడ కూడా వాళ్ళు నేను మీద ఎలా అర్థం చెప్పాలంటే, మీ భర్త కంటే మీ నేనుని మీరు ఎక్కువ ప్రేమించుకుంటారు, మీ బిడ్డల కంటే మీ నేనుని ఎక్కువ ప్రేమించుకుంటారు, మీ డబ్బు కంటే కూడా మీ నేనుని ఎక్కువ ప్రేమించుకుంటారు. అని వస్తువులన్నింటినీ నేను కోసమే ప్రేమిస్తున్నారు, ప్రపంచంలోని వస్తువులందరినీ మీలో నేను కోసమే ప్రేమిస్తున్నారు. మీకు ఆ వస్తువులు ఎందుకు ఇష్టంగా ఉన్నాయండి? ఆ రోజు బయట వస్తువులు మీకు చాలా ప్రియంగా ఉన్నాయి కదా, వస్తు జాలం అంతా కూడా మీకు ప్రియంగా ఉంది కదా, ఇంట్లో ప్రియంగా ఉందంటే నేను కోసం. నిజంగా వస్తువులు ప్రియమైన కదా, స్వచ్ఛంగా నేను కోసం ప్రియంగా కనిపిస్తాను, ఆ నేను కోసమే. కానీ నేను కూడా ఒక తలం, సరళమైన సత్యం, సూటిగా ఉన్న సత్యం, ప్రత్యక్షంగా కనిపిస్తున్న సత్యం. నీకు ధైర్యం కావాలా? కంగారు ఎందుకు పుడతాను మనకి ధైర్యం ఎందుకని దీనికి? ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి మీకు ధైర్యం ఉండాలి. నేను ఎక్కడ ఉండో చూపించాను, తలంపుని తీసేయండి, నేను ఎక్కడ ఉండో చూపించాను. మీరు అనుకునే నేనే, మీరందరూ నేనే అంటున్నారు కదా, మీ తలంపుని తీసేయండి, మీలో నేను ఎక్కడ ఉండో చూపించాను. బాగా చదువు, పెద్ద పెద్ద చదువులు చదివారు కదా, పెద్ద పెద్ద చదువులు చదివాలి, పెద్ద పెద్ద అనుమానాలు. కానీ మీ భగవాను మీ వ్యక్తిత్వం అక్కర్లేదు అంటున్నారు, అంటే పర్సనాలిటీ ఉండాలి కదా, వ్యక్తిత్వం ఉండాలి కదా. మనిషి వ్యక్తిత్వం లేకపోతే ఎలా అండి? వ్యక్తిత్వం ఎందుకని భగవాన్ అంటున్నారు? మనిషి వ్యక్తిత్వం లేకపోతే అసలు వాడికి ఓలా ఏమవుతుంది అని అడిగారు. ఒక బాగుందని ప్రశ్న, చాలా పెద్ద చదువు చదివిన ఆయన అడిగాను. మనిషికి వ్యక్తిత్వం ఉండాలి అంటే వాడు గొప్పవాడను, వాడు ధనవంతులను, లేదా వాడు కీర్తున్నాను, వాడికి అది ఏదో ఒకటి వ్యక్తిత్వం ఉండాలి. మనిషికి వ్యక్తిత్వం ఏమి లేదనుకోండి, వ్యక్తిత్వం ఏమి లేకపోతే ఏమి అసలు లేకపోతే సమాజంలో గౌరవం ఉంటుంది? అందరికి గౌరవాలు వద్దే. మరి ప్రశ్న బాగుంది, పెద్ద ప్రశ్న ఇది, చాలా మంచి ప్రశ్న. అందరికీ వ్యక్తిత్వం కావాలి, నా వ్యక్తిత్వం నాకు కావాలి, మీ వ్యక్తిత్వం మీకు కావాలి. కొంతమంది మామూలు వ్యవహారం అంటే ఆ మనిషి వ్యక్తిత్వం లేని మనిషి అండి అంట. వ్యవహారంలో కూడా ఇలా అంటాడు, మీరు ఎక్కడైనా మాట్లాడండి, ఆ మనిషికి నీ వ్యక్తిత్వం లేదన్నప్పుడు ఆ శబ్దానికి అర్థం ఉంటుంది. ఏమి వ్యక్తిత్వం అంటే, వ్యక్తిత్వం లేకపోతే వ్యక్తిత్వానికి వ్యక్తిత్వం లేకపోతే వ్యక్తిత్వం ఉన్న మనిషి పరిమితం అవుతాడు. అంటే వాడు యొక్క ఊరికో, లేదా కుటుంబానికో, లేదా దేశానికో, లేదా రాష్ట్రానికో, లేదా ఒక పరిసర ప్రాంతానికో పరిమితం అవుతాడు. వ్యక్తిత్వం లేని వాడికి అంటే పరిమితులు అంటూ ఉంటాడు. ఇప్పుడు వాడు గొప్పవాడు, ఇది గొప్ప చెరువుకి చుట్టూ నాలుగు గట్లు ఉంటాయి, అది వ్యక్తిత్వం ఉన్నట్లెక్క. సముద్రం గట్లు అయితే చెరువు కంటే సముద్రం తక్కువదే, ఇప్పుడు చెరువు గొప్పదే సముద్రం గొప్పదే, ఇప్పుడు వ్యక్తిత్వం వాడు గొప్పవాడు వ్యక్తిత్వం లేని వాడు గొప్పవాడు ఇప్పుడు చెప్పండి ఆలోచన. పరిమితులు పెట్టుకుని వాడు వ్యక్తిత్వం అనుకుంటాడు, జ్ఞానికి వ్యక్తిత్వం వాడికి పరిమితులు లేవాడి అంటే ఒక వ్యక్తిత్వం. పరిమితులు ఉన్నవాడు గొప్పవాడా, పరిమితులు లేనివాడు గొప్పవాడా? ఈ ఒక్క వాక్యం మీరు అర్థం చేసుకో. అజ్ఞానికే వ్యక్తిత్వం ఉంటుంది, వాడికి పరిమితులు ఉంటాయి కాబట్టి. జ్ఞానికి వ్యక్తిత్వం ఉంటుంది, ఇంకే వాడికి పరిమితులు. సముద్రాన్ని గట్టి లేదండి, అది తక్కువే. రామకృష్ణ శిష్యులు ప్రథమ శిష్యులు బ్రహ్మానందం ఒక ఆయన ఉండేవాడు. రామకృష్ణ శిష్యులు ఆయన మొట్టమొదటి రామకృష్ణ మఠ పరిశీలన చేసిన ఆయన బ్రహ్మానందం. ఆయన కొంతమంది మనుషులు అలా రోడ్డు మీద చూసేటప్పటికి పట్టు గదిలో పిలిచేవాడు. నేను వస్తున్నాడు, నాకు జ్వరం వచ్చేసింది, నిన్నగా ఏది చెప్పి సాగడం పడుతుంది, నేను చూడను. కొంతమంది మనుషులు కనుక మరి ఆయనకి ఏమిటి, ఆయనకి ఇష్టం లేదు ఏమిటో మరి మహాత్మే. అలా ఈజీలో చూసేప్పటికి అక్కడ ఉన్న ఎవరు ఉంటారు కదా పరిచయాలు చేయాలి, ఏమంటే పది రోజులు వస్తున్నాడు మీరు, నేను లోపలికి ఉంటాను, ఆయన చూస్తే నాకు గర్వం వచ్చేస్తుంది. ఇదంటే గర్వం తీసేదండి, మరి ఏంటి ఆయన భావన? నోటౌట్ నోట రెండు తీసేటప్పుడు కొంతమంది మనుషులు చూస్తే బ్రహ్మానం అబద్ధం కాదు. నిజంగా గర్వం థర్మోమీటర్ పెట్టి చూస్తే గర్వం తీసేటట్టున్నాయి. అంటే లోపల శరీరంలో దోషం ఉంది కదా, మనిషిని చూస్తే అలా వచ్చేసి కదండి. సరే ఈ బ్రహ్మానందం లోపల పనిచేసుకుంటున్నారని ఏదో చెప్తే పరిచయాలని చెప్పి పంపేయమన్నాడు. ఆ నిమ్మగారు పనిచేసిన తర్వాత బయటకు వచ్చి ప్రశాంతంగా కూర్చున్న జ్వరం తగ్గిపోయింది. భగవంతుడు ఎక్కడ కనుక సంఘటన ఒక్కడ కూడా కనుక వ్యక్తిత్వం కాదు, చుట్టూ నాలుగు గోడలు కట్టుకుంటాడు, వ్యక్తిత్వం కూడా ఆకాశంగా ఉంటాడు. అంటే గురువు ఎప్పుడు కూడా తగిన శిష్యుని వెన్నుకుని విజయనేస్తున్నాడు. అందుకే రామకృష్ణుడు కావాలి కావాలి కావాలని వివేకానందని ఎన్నుకున్నాడు. అంటే మంచి చేలు మంచి దమ్ము చేసి దాన్ని సారవంతం చేసి బాటి మట్టేసి సారవంతం చేసి అక్కడ విత్తనం నాటితే ఆ విత్తనం ఎంత బలంగా వస్తుందో అదేవిధంగా మంచి శిష్యుడికి యోగ్యత అర్హత ఉన్న శిష్యుడికి విద్య చెప్పమన్నాడు. అది అభివృద్ధి అవుతుందని చూస్తున్నాడు ఆచార్య వాడు. లేచి వెళ్ళిపోతారు అనుకున్నాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు బిన్ని నీళ్ళు తెచ్చి కడుక్కున్నాడు కూడా. కానీ చెప్పిన రాకపోతే ఎవరికైనా కబురు తీసుకోవాలి. దాన్ని ఆయన చూసి చాలా కాలేనండి, ఒకసారి చూడాలన్నారు అమ్మ నాకు. ఇలా ఉనుకుపోయి రచన పాపం నాడు పరమహంస గారు వివేకానందుడు ఎవరైనా పెళ్లికి చేస్తాడు. పెళ్లి రోజులు వచ్చేటప్పటికి ఇలా ఉనుకుపోతాం చూడండి పరమహంస గారు. ఇంకేదంటే వివేకానందుకి ఎవరైనా పెళ్లికి చేస్తాడు, కురుడు అమ్మంగా ఉన్నాడు బిఏ చేశాడు, ఇక్కడ ఎవరైనా పెళ్లికి చేస్తాడు, మన విద్య ఇంకెవరు చెబుతాడు లోకానికి. నరేన్ నరేన్ నా విద్యనంతా నీకు సమర్పించి నేను భేదవాన్ అయిపోయాను వాళ్ళు మరణించరు. రామకృష్ణ అన్నాడండి, నరేన్ నీకోసం నా సర్వస్వం త్యాగం చేశాను, నాకున్న శక్తులన్నీ నీకు ఇస్తున్నాను, నాకున్న పతిత్వం అంటే నీకు ఇస్తున్నాను, నాకున్న విద్యలన్నీ నీకు ఇచ్చిన హృదయాన్ని కూడా నీకు ఇచ్చి నేను భేదవాడిని అయిపోయాను. ఈ రోజు వాడు బహు భేదవాడు, పేదవాడి స్థితి ఎలా ఉంటుందో నా స్థితి ఎలా ఉంటుంది. ఇంకేది నాకంటూ ఇంకా శక్తి లేదు, నాకుండి నేను జోతులు పెట్టాను. ఇంకెప్పుడు ఇచ్చారు లోకం భగవంతుడి దర్శనం కావాలి. నీ శక్తులని నీ విద్యలని నాకెందుకు, మరే మీరు ఇచ్చే శక్తులు మీరు ఇచ్చే విద్యలని నాకెందుకు, నాకు సమాధి స్థితి కావాలి, దైవ దర్శనం అవ్వాలి. అలా అనుకు నీకు సమాధి స్థితి ఎంతసేపు వస్తుంది? సమాధి స్థితి మీకోసం మీకోసం కనిపెట్టుకుని ఉంది, సమాధి స్థితి కాదు కావాల్సింది. మీ తెలుగు వస్తుంది సమాధి స్థితి, మీ లోకంలో పనిచేయవలసింది. మీ తెలియడం ద్వారా లోకంలో ఎంతో ఉన్నారని జరగా. అందుకే నా శక్తి నన్ను నీకు ప్రసాదిస్తున్నాను. నా శరీరం నీ శరీరం దారిపోతుంది. ఎవరు నేను చెప్పాను కదా, నీ నాలుగు నాకు 40 సంవత్సరాలు వచ్చాయని నీ జీవితంలో ఎప్పుడు అనుకో. 39 సంవత్సరాల 6 నెలల 15 రోజులుగా చర్య విడిచి పెట్టేశాను నరేంద్ర వివేక. నీకు 40వ సంవత్సరం పూర్తవడం నువ్వు చూడవు, 40వ సంవత్సరాల లోపల నీ చర్యను విడిచిపెట్టి బయటకు వెళ్ళిపోతావు. పొందుతావు ఈ లోపల సమాజ స్థితి రావటం కదా, రాకుండా ఆఫ్ చేసుకోవాలి. నీకు సమాధి స్థితి కావాలని అడుగుతున్నావు. నీ శరీరం పడిపోయే రోజు వరకు నీకు సమాధి స్థితి నిజంగా వచ్చే రాకుండా నేను ఆఫ్ చేసుకోవాలన్న. ఇంకే నీ ద్వారా లోపం ఉంటాను కదా, వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు ఉండాలి. ఏమండి చెప్పేవాళ్ళు ఉంటే వినేవాళ్ళు ఉంటారు, శ్రద్ధగా చెప్పేవాళ్ళు ఉంటే కొన్ని చోట్ల వినేవాళ్ళు ఉంటారు, శ్రద్ధగా వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు జరగదు. నా హృదయంలో రహస్యం లేకుండా విద్య చెప్తాడు. అందుకే భగవద్గీతలు ఏం చెప్పాడంటే నువ్వు జ్ఞానికి సేవ చేయి, జ్ఞాని హృదయం పొందితే అతని హృదయంలో రహస్యం అంటూ ఏమి లేకుండా తనకు నిజంగా నీకు ప్రసాదిస్తాడని చెప్పాడు గీతలో. మీకు ఎవరు శిష్యులు లేరంటే ఆయన అన్నారు, నేను ఎవరి దగ్గర మంత్రం పుచ్చుకోలేదు, నేను ఎవరికి మంత్రం ఇవ్వలేదు. గురు శిష్య సాంప్రదాయం అనేది భగవాన్ మోడీతో ఇప్పుడు చెప్పలేదు. ఆయన నువ్వు నా శిష్యులని ఎవరితో చెప్పలేదు భగవాన్, కానీ ఎవరైనా ఆయన గురువు కింద భావిస్తే మటుకు ఆయన వద్దాం లేదు. మిమ్మల్ని గురువుగా భావిస్తున్నా, మీరు అంగీకరిస్తారా? ఒక లీడర్ గారు అడిగారు, అంటే నేను పట్టుకోవడం కోసం. ఇటువంటి పేదలకి పడతారు మాకు పట్టం. మిమ్మల్ని నేను గురువుగా భావిస్తున్నాను, మీరు అంగీకరిస్తారు? అంగీకరి అంటే ఏం చూతాడు ముక్కట్టుకున్నాం. మిమ్మల్ని నేను గురువుగా భావిస్తున్నా అంటే నాకు మీరు ఫలానా వారి శిష్యుడు అని ఎప్పుడు చెప్పలేదండి. అంటే అలా చదివేశాడు ప్రశ్న. మిమ్మల్ని నేను గురువుగా భావిస్తున్నా, మీరు అంగీకరిస్తారా? అవి భగవాన్ ఏమన్నారంటే, సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి సబ్ రిజిస్టర్ ఆఫీస్లోకి వెళ్ళి రిజిస్టర్ చేస్తాను కానీ నువ్వు అంగీకరించేటంట. నేను గురువుని శిష్యుడని సంగతే, సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి నువ్వు నేను సంతకాలు పెట్టుకున్నాడు రిజిస్టర్ చేయించుకుంటాను కానీ నువ్వు అంగీకరించేటన్నాడు. నోటు మాట్లాడుతుంటే వాళ్ళ ఆత్మశక్తి నోటుతో చెప్పక్కర్లేదు. వాళ్ళ మనసును గురువు కింద ఆరాధిస్తుంటారు. ద్రోణాచార్యుని అలా ఆరాధించి అభివృద్ధికి వచ్చాడు. అతన్ని మీరు నోటితో చెప్పక్కర్లేదు, మీరు మా గురువు అని మనసులో ఆరాధిస్తుంటారు. నువ్వు ఇప్పుడు ఎవరైతే మీ ఇంట్లో ఉన్నారో మీ ఇంట్లో సభ్యులతో సంబంధాలు తెగిపోతా కానీ గురువుతో సంబంధం పడదు ఆలోచించుకో. ఏ సంబంధం లేకుండా మనం ఎక్కడ తలుచుకున్నాం? ఈ సంబంధం మనం మరొక చూడకలకూడదు. నువ్వు దేశాలు విడిచిపెట్టి దేశాలను కానీ దేశానికి ఎంత దూరం ఇక్కడికి వచ్చింది, మీ పాదాల దగ్గర పడున్నాం, మీ శరీరం విడిచిపెట్టి పరిస్థితి మీకు వచ్చింది. మరి ఈనాటికో మనం కలుసుకోవటం ఒకసారి చెప్తాడు భగవాన్. అది భగవాన్ అన్నారు, పూర్వజన్మలు ఏమి సంబంధం లేకుండా మనం ఇక్కడ కలుసుకున్నాం, ఈ సంబంధం మనల్ని మరొక చోట కలపడతారు. గురువు విడిచిపెట్టు, మీ జన్మ పరంపరలకు జయమరు గగన్నారు సరకృష్ణ భిక్షి గారు భగవాన్. మీ జన్మ పరంపరలకు అంటే మీరు చాలా జన్మలు రావాలన్నారు ఎవరు? కృష్ణ భిక్షి గారు. ఆ పక్కన వాళ్ళతో భగవాన్ చెప్పారు, ఇదేంటి కృష్ణ భిక్షి నాకు జన్మలు కోరుతున్నారు. ఏంటి ఆ కృష్ణ భిక్షి నాకు జన్మలు కోరుతున్నాడు అన్నారు పక్కన వాళ్ళతో భగవాన్ అన్నారు. అప్పుడు కృష్ణ భిక్షి గారు అన్నారు, మీకోసం కలుసు మా కోసం మీరు చెప్పినాను సార్. భగవాన్ నాకు కలిసి ఆయన జన్మలు ఎందుకు ఆయన శరీరంతో పని సో మన పొందా అంటే ఎన్ని పనులు ఇంటికి అంటే ఎప్పుడు వెళ్ళిపోదాం ఆయన పనులన్నీ చూసుకున్నా అనిపిస్తాను మనకి ఇక్కడ కూర్చున్నప్పటికీ. దేవుని పనులు చక్కబెట్టుకోవాలి కదా, మనకి ఎన్ని పనులు ఉన్నాయో ఇంటికాడ. అజ్ఞానం భగవాన్ పని చేస్తున్నాడు. అజ్ఞానికి పనులు కానీ జ్ఞానికి పని లేదు. పని జరుగుతుంది కానీ నేను పని చేస్తున్నాను జ్ఞానం అనుకో. జ్ఞాని ద్వారా పని జరుగుతుంది, అజ్ఞాని పని చేస్తాడు. జ్ఞాని పని జరగటమేది పని చేయాలి. ఎందుకంటే జ్ఞాని కర్తృత్వం ఉండదు, అజ్ఞాని కర్తృత్వం ఉంది. జ్ఞానికి పని చేసిన దుఃఖం రాదు, అజ్ఞానికి పని చేసిన దుఃఖం. అంటే జ్ఞాని కర్తృత్వం లేదు, అజ్ఞాని కర్తృత్వం. అనుకుంటున్నాం ఏదో పని, అందరికీ తడవ పని ఉంది కదా, పని ఉందని అనుకుంటున్నాం మన అజ్ఞానం అర్థం. ఒకవేళ మరి కోర్టుకి వెళ్ళి తెలుసు జడ్జి గారిని మనం తీర్పు చెప్పమని అడగక్కర్లేదు. చూసినప్పుడు మనకి ఏదైనా పని ఉందని అనుకుంటున్నాం అంటే మన అజ్ఞానంలో ఉన్నట్టు. అంటే ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, ఈ లోకంలో మీకు మీరు చేసే దానాలు ఏ అభివృద్ధి లేదు అంటే సత్పురుషుడికి ఇచ్చే దానం కూడా వాడు జ్ఞాపకించుకోండి, రహస్యించుకోండి. దానం వేరు, ధర్మం వేరు. ఈ రెండు అతని సాంబారకం చేసేయకండి. దానం వేరు, ధర్మం వేరు. ధర్మం అంటే ఏంటి? మీ ఇంటికి ఎవరైనా వచ్చి పది పది ఐదు పైసలు పది పైసలు అడుగుతారు చూడండి, ఎవరు మృతి వాళ్ళు వస్తారు కదా. ధర్మం దానం అలా కాదు. ఇది ఎవరికి ఇస్తే మంచిదో ఆలోచించి, ఎవరికి ఇచ్చే సద్గురు ఏమని చేస్తారో ఆలోచించి ఇస్తే దానం. ధర్మానికి పర్వాలేదు, ధర్మానికి మీకేం చెప్పరు. దానం కనుక అపాత్రుడికి దానం చేస్తే మీకు మళ్ళీ కర్మ చుట్టుకో. మధ్యకి మనం అనుకున్నారు దుర్మార్గుడైనా పర్వాలేదు, మీ ఇంటికి వచ్చేదో అన్నం దక్కున్నాను అన్నం పెట్టే పోవడం పనిచేస్తా అక్కడ మీకు సంబంధం ఆతడు, అది ధర్మం. దాని వల్ల మీకు ప్రమాదం లేదు. దానం అడగక్కలు, దానం వాడికి ఎవరికి ఇవ్వాలి? మీరు సత్పురుషుడు అయిన వాడికి మనం ఎవరికైతే దానం ఇస్తాడో సద్వినియోగం చేస్తాడు వాడికి దానం ఇవ్వాలి. కానీ మీ దగ్గర ధనం ఉన్నా సరే పుచ్చినవాడు ఎవరు పాత్ర లేకపోతే వాళ్ళు దానం చేయకూడదు. దానివల్ల మీకు పుణ్యం రాదు కదా, తిరిగి పాపం. అంటే ధర్మం లేదు, దానం. ఎక్కడ ధనం ఉంటే మీరు ఎప్పుడైనా దానం చేస్తే మీ వివేకంతో జాగ్రత్తగా ఆలోచించి మీ తెలివితో ఆలోచించుకుని సౌకర్యం కల వాడికి నిజంగా బాధపడుతున్న వాడికి ఎక్కడైతే దానం చేస్తే అది ఉపయోగపడుతుందో బాగా ఆలోచించి అక్కడ దానం చేయండి. పేటాటాడు దానం చేస్తాను కూడా దానం పేటాటలో ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా కొంతమంది కాదు ఇష్టమే కానీ తల్లిదండ్రులకి ఎదుటి వాడుతున్న మటుకు అడగటం వాడికి కొంచెం ఒక రూపాయి కూడా దానం చేయండి. అది మోహం. పోయారు, పోయి రెండు సంవత్సరాలు అవుతుంది. ఏమంటే మీరు ఎప్పుడు చూసినా కర్మాలు చేస్తున్నాను కర్మాలు చేస్తున్నాను అంటారు. మీరు సుఖంగా ఉన్నారు కదా అన్నారు ఒక ఆయన మాట్లాడటానికి అంచు అలవాటు. ఏ కర్మ అనుభవిస్తున్నానని అంటారు ఏంటి కర్మ అనుభవించే ఏంటంటే కొడుకులు ఉద్యోగాలు చేసుకుంటున్నారు అంటే భావన కదా అని అడిగారు. నేను చేసుకున్న కర్మ అంతా నా కద్దుకొడుకు రూపంలో వచ్చింది అన్నారు. మరి మనకి ఏం చేస్తున్నా సంసారం ఏ భాగంగా కద్దుకొడుకు బాధపడుతున్నాడు వచ్చిన నేను కర్మ చేసుకోకపోతే నాకు ఇటువంటి కద్దుకొడుకు ఎందుకు పడతాడు ఈ ద్వారానే కర్మ అనుభవిస్తున్నాను అంటే ఎవరు అడిగారు ఏంటి కర్మ కర్మ అంటారు ఏంటి కర్మ మీరు కర్మ ఏం చేసుకున్నారు సుఖంగా కనిపిస్తున్నారంటే నేను చేసుకుని కర్మ చేసుకున్న వాళ్ళు అది నా కద్దుకొడుకు రూపంలో వచ్చిందని నన్ను ఏడిగిన అంటే నేను చేసుకుని చెప్పాలి నేను అనుకున్న తర్వాత అంటే నా కొత్త కొడుకు రూపంలో కర్మ ఈశ్వరుడు పంపాడు ఇప్పుడు కొంతమంది బాగా దేశంలో ఎన్ని తగ్గులు తీరుస్తారు కానీ పాపం ఆ కొడుకులు ఎదురు తిరిగారని కొన్ని వెళ్ళిపోతారు. ఇంకా బలగేన సార్ మామూలు దేశంలో తగ్గులు తీర్చుకుంటే ఎన్నైనా చేస్తారు, కానీ ఇంట్లో కొడుకులు ఎదురు తిరిగారనుకున్నకి మామూలు పడుకు ముసలు అయిపోతుంది. వెంటనే ముసలు డెమో వచ్చేస్తే మంచం ఎక్కేస్తారు. ఇంకా ఇంకా అప్పుడు తీర్చి చెప్పలేడు. కారణం ఏంటి, మనం పూర్వం కర్ణుడు ఉందో అనుకోండి, ఈ కలియుగంలో గొప్ప దాత ఎవడంటే మీరు పేరు విని ఉండదు. సిఆర్ దాస్ గారు, చిత్తరంజన్ దాస్ గారిని కలకత్తాలో ఉండేవాడు ఆయన. ఆయన సుభాష్ చంద్రబోస్ గురువు. ఆయన పేరు చిత్తరంజన్ దాస్. మన రైల్ ఇంజిన్ తయారవుతున్న చూడండి, రైల్ ఇంజిన్ తయారు పెట్టి ఆయన పేరు పెట్టారు సిఆర్ దాస్ గారు. ఆయన కలకత్తా మేయర్ చేశాడు. ఆయన సుభాష్ చంద్రబోస్ ఆయన దగ్గర రాజకీయాలు నేర్చుకున్నాడు. కానీ మీరు ఇబ్బంది పడుతున్నారు కదా, ఏంటో సిఆర్ దాస్ గారిని అడిగి తెచ్చుకొచ్చుంటారు. మీకు ఎంత ఏదైనా కావాలంటే ఎవరు అడిగారు, మీరు ఇబ్బంది పడుతున్నారు, మీ సిటీ మీద దాస్ గారే కదా, దాస్ గారిని అడిగి తెచ్చుకొచ్చుంటారా. ఇది డబ్బు, ఇది డబ్బు కావాల్సింది ఎంత. ఆయన్ని అడిగి పుచ్చుకోవడం సమస్య లేదులేండి. ఆయన డబ్బు ఉంటే కలకత్తాలో ప్రతి పౌరుడు తన జేబులో ఉన్నట్టు అనుకుంటాడు. ఆయన దాస్ గారి జేబులో డబ్బు ఉంటే కలకత్తాలో ఉన్న ప్రతి పౌరుడు మన జేబులో డబ్బు ఉందని అనుకుంటాడు. లేదని దాస్ గారు చెప్తారు నూటంటారు. సిఆర్ దాస్ గారు తాతగారు దివాళా తీస్తే, అంటే ఏదో వ్యాపారం చేసి నష్టం వస్తే తాతగారు దివాళా తీస్తే పేరు పేరు కలకత్తా హైకోర్టులో పేరు పట్టినప్పుడు లక్షలాది ఆరు బస్తా రెండు రూపాయల రోజులు లక్షలాది సంపాదించి తాతగారు ఎవరెవరికైతే డబ్బు ఇవ్వాలో ప్రతి వారి ఇంటికి వెళ్ళి, మా తాత నీకు ఎంత ఇవ్వాలి, మా తాత నీకు ఎంత ఇవ్వాలి, మా తాత నీకు ఎంత వృద్ధి దగ్గర సరిపెట్టారు. వాడు నోట్లు ఏమీ లేవు, మా తాత ఎంత ఇవ్వాలి, మా తాత నీకు ఇవ్వాలి, మా తాత నీకు ఇవ్వాలి, మా తాత వృద్ధి దగ్గర సహా సరిపెట్టారు. కరెక్ట్ తెలియదు వాడు సిఆర్ దాస్ జైలు వేస్తే అరవింద్ దోష్ గారిని రక్షించడం కోసం సిఆర్ దాస్ గారు 16 రోజులు ఆర్గ్యుమెంట్ చెప్పాడు కలకత్తా. ఆయన జైలు నుంచి విడిచి మీరు బయట తీసుకురావు. కాకపోయిన ఏమన్నాడంటే ఆ జడ్జి రమ్మ తిరిగారు, నేను 16 రోజులు చెబుతున్నాను ఇంకా చెప్పలేనన్నాడు దాస్ గారు. కానీ ఒక మాట జ్ఞాపకం ఉంచుకోండి, ఇవాళ మీరు ఆయన గురి శిక్ష చేస్తాం, గురి తీసేస్తారు తప్పిపోతారు. కానీ ఆయన మాటలు, ఆయన చెప్పిన మాటలు, ఆయన చేతులు తొలి చేసిన చేతలు, ఆయన నోరు తొలి చెప్పిన మాటలు, చేతులు తొలి చేసిన చేతలు ఈ భారతదేశంలో ఉండవు. భారతదేశాన్ని దాటి వెళతాయి, నదులను దాటి వెళతాయి, సముద్రాలను దాటి వెళతాయి, కొండలను దాటి వెళతాయి, ప్రపంచంలో దాటి. ఇంత గొప్ప మహాత్ముని ఎవరు చంపేశారు, ఎలా చంపేశారని అడుగుతారు. ఈ బెంగాల్ హైకోర్టు ఉన్న జడ్జిలు ఊరి తీశారు, అందుకు చచ్చిపోయారు. మీకు వచ్చి మీ పేరుంటారు ఏమిటి, ఈ టీచర్ అంత మీరు చుట్టపెట్టుకుంటారు. మనిషి ఎలాగో చచ్చిపోతాడు, మీరు ఎలా ఉరిచెక్ చేయకపోయినా కొన్ని నాలుగారికైనా వాడు చచ్చిపోతాడు. ఈ గవర్నమెంట్ మనకు ఉరిచెక్ చేయకపోయినా ఎలాగైనా సాగు వస్తుంది సహజంగా మనకు. కానీ ఏమిటి మీరు ఇప్పుడు ఊరి ఆపరేట్ చేయాలనుకున్న దోషి గారికి ఇంత గొప్పవారు ఎలా చచ్చిపోయిన ప్రశ్న తర్వాత భవిష్యత్తులో వస్తుంది. ఇంత మానవ జాతిని ఇంత ప్రేమించాడే, మానవుల కోసం జీవించాడే, మానవుల కోసం మరణించాడే, ఇంత గొప్ప వ్యక్తిని ఎలా చచ్చిపోయి ఏ రోజున చచ్చిపోయి ఏంటి కలరా వచ్చిందా లేకపోతే క్యాన్సర్ వచ్చిందా అని చెప్పుకుంటారు. ఆ కలరా రాలేదు, క్యాన్సర్ రాలేదు, బెంగాల్ హైకోర్టు ఉరి శిక్ష వేసింది, అందుకు ప్రాణం పోయి ఉరి శిక్ష. ఇదంతా ఈ కోర్టు మీద పడిపోతుంది, ఈ చెడ్డంతా మీ తలకు చుట్టుకోకండి. ఆయన ప్రాణశక్తిని ఏం చేయగలరు, ఆయన మనో నిగ్రహాన్ని మీరు ఏం చేయగలరు, ఆయన మాటల్లో ఉన్న బలం ఏం చేయగలరు, ఆయన రాసిన పుస్తకాలు ఏం చేయగలరు, ఆయన చెప్పిన ఉపన్యాసాలు ఏం చేయగలరు, అది మీరు ఉరి తీయగలరు. మీరు ఉరి తీయలేరు, మీరు మీరు ఉరి తీయగలదన్న ఆయన శరీరం. ఇంత మహాత్ముని ఉరి తీసామనే చెడ్డ పేరు కలకాలం చిరకాలం నడుచు మీ ముందు రాసుకోండి. మీరు పిలుపుడప్ప అదే పీటర్ పీటెడ్ చోటకి నేర్చుకున్న గురువు కానీ నేను శరణ వేడుకోలేకపోతున్నానంటే నా అహంకారం నాకు కాదు, నా అహంకారం నా దగ్గర వస్తాను. మీరెవరు అడ్డు రావటం లేదు, నా అహంకారం నా దగ్గర. మీకు అందరికంటే ఎవరంటే ఎక్కువ ఇష్టం, మీరు కూడా తిరిగి అనుచరులు ఎవరు అందరికంటే మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం అడిగే గాంధీ గారిని సార్, నాకు రాజీ బాగుంటే చాలా ఇష్టం. కూడా మంచిది కాదు కానీ ఒకసారి చెప్పలేకుండా ఉండబెట్టుకుంటాను. కొన్ని కొన్ని పరిస్థితుల్లో చెప్పవలసి వస్తుంది, నాకు రాజీ బాగుంటే చాలా ఇష్టం చెప్పాడు గాంధీ. అంటే చదువు బాగా చదువుకున్నాడని ఏంటి కారణం, నేను గ్లాసులో విషయం పోసి రాజన్ బాబు చేసుకొచ్చిన ఈ విషయం నేను తీసుకుంటే బాబు ఈ విషయం నాకు ఇంటికి ఇస్తున్నా, మరి ఈ విషయం తాగితే నేను చచ్చిపోను అని ప్రశ్నించడం తాగేవారు రాజన్ బాబు. రాజేంద్ర ప్రసాద్ చేతిలో గాంధీ గారికి పెడితే ఈ విషయం నాకు ఇంటికి ఇస్తున్నాం, ఈ విషయం తాగితే నా శరీరం పోదా, నా శరీరం పడిపోదా అని ప్రశ్నించకుండా అలా విషయం గాంధీ గారి చేతి నుంచి విషయం క్లాస్ తీసుకుని పళ్ళు తీసుకుని తాగే విడవాలి. అందుకే ఆయన భగవాన్ చూడటం వాళ్ళు దేశం అంతా చూడాలని వచ్చింది, సరాసరిగా అరుణాచలం వచ్చింది, భగవాన్ చూసింది భగవాన్ దగ్గర 2 గంటలు కూర్చుంది. భగవాన్ మాట్లాడలేదు, భగవాన్ ప్రశాంతంగా కూర్చున్నారు, ఏం మాట్లాడే రావులతోటి. రావులతో 2 గంటలు కూర్చుంది, గిరిప్రయత్నం చేయలేదు, పెద్ద గుళ్ళో వెళ్ళలేదు, ఆశ్రమంలో కాఫీ పుచ్చుకునే భోజనం కూడా చేయలేదు. 2 గంటల సేపు ప్రశాంతంగా భగవాన్ సమస్యలో కూర్చుని తిరిగామరికాడు. బొంబాయి చూడలేదు, కాఫీ చూడలేదు, తిరిగామరికాడు. భగవాన్ మాట, భగవాన్ ఎవరితో మాట్లాడితే ఇది భగవంతుడు మాట్లాడదు. నేను పొందవలసిన ఏదో పొందాను, ఇక నేను పొందవలసిన మీరు తెలంగాణలో తెర మీద బొమ్మ చూసినట్టు ఈశ్వర అనుగ్రహం ఎక్కడ కట్టాలి మెరిచిపోతున్నట్టు ఉండదు. ఈశ్వర అనుగ్రహం అనేది మీ కళ కనపడదు, అతి రహస్యంగా, అతి గంభీరంగా, మీ బుద్ధికి అందకుండా, మీ మనస్సుకి అందకుండా, మీ తెలివికి అందకుండా, అతి వేగంగా ఈశ్వర అనుగ్రహం పనిచేస్తుంది. ఆ పని చేసినప్పుడు, ఆ ఈశ్వర అనుగ్రహం పని చేసినప్పుడు కనుక మీరు తట్టుకుంటే మీ అజ్ఞానం ఆ పటాపంచలు వేయి కొట్టుకుపోతుంది. బలి అతి అతి బలీయంగా వస్తుంది ఈశ్వర అనుగ్రహం. వచ్చినప్పుడు ఎన్ని వేల జన్మల నుంచి మీద అజ్ఞానం నచ్చరే అలా కూలిపోయి రాలిపోతుంది. సర్వసాధారణంగా బయట చేసే పనులు, వారు ఎంత గొప్ప పని చేశారు, మీరు ఎంత గొప్ప పని చేశారు, మీ డాబా ఎంత బాగుంది, ఈ పొలం ఎలా బాగుంది, ఈ గోడ ఎంత బాగుంది, ఈ స్కూల్ ఎలా బాగుంది, భాగ్యంగా కనిపిస్తుంది ఈశ్వర అనుగ్రహం. అలా అన్నింటినీ ఈశ్వర అనుగ్రహం ఎప్పుడు వస్తుంది, రహస్యంగా వస్తుంది, అతి వేగంగా వస్తుంది, అతి బలంగా వస్తుంది. మీకు ఎన్ని వేల జన్మల నుంచి మీరు బాధపడుతున్న అజ్ఞానం ఒక్క శతంలో ఎత్తుకుపోతుంది. వేగంగా వస్తుంది, తీవ్రమైన వేగంతో వచ్చి కొట్టుకుపోతున్నాను అజ్ఞానం. అది అంత వేగం, ఎంత వేగంగా వస్తుందో మీరు నగరం నుంచి లెక్కలేసి చూడటానికి మీ బుద్ధి కనపడదు, మీ కళ్ళ కనపడదు. కళ్ళ మెరుస్తున్నట్టు మీ కళ్ళ కనపడదు, మీ కళ్ళ మెరుపుడికి అనదు, మీ కళ్ళతో చూడాలంటే మెరుస్తున్నట్టు కనపడదు, మీ మనస్తో ఆలోచిందంటే మీ తెలివి కనపడదు. కానీ తీవ్రమైన వేగంతో వస్తుంది వచ్చినప్పుడు మీకు ఊపిరి కూడా కలదు. మీకు వర్షం మీ శిరస్సు మీద వర్షం కురిసినప్పుడు మీకు తెలుస్తుందిరా ఇది నిజం కాదని తెలియదని కొన్ని సెకండ్ సార్ ఈశ్వరాన్ని ప్రశ్న. ఆ ఈశ్వరులకు రావదని తను కోటి జన్మలు తిరిగితే మీరు ఏదైతే నిజం నిజం అని అనుకుంటున్నారు, ఏ ఆదర్శం కోసమైతే మీరు జీవిస్తున్నారు, అవన్నీ కూడా మనకుండే పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి చేస్తాన్ని కూడా ఇందులో ఏమి సారం లేదని తెలుసుకోవడానికి ఈశ్వరుని అనుగ్రహం రావలసిందే. కానీ అప్పుడు వరకు కేవలం మన సాధన చేసినప్పటికీ కోటి జన్మల తర్వాత కూడా ఇంతే. సౌర మహాశయ గారు ఈశ్వర అనుగ్రహం లేకుండా ఎవరు జ్ఞాని కాలేదు. నేను చేతులు పైకెత్తి మరీ చెబుతాను, ఈశ్వరానుగ్రహం లేకుండా మటుకి ఎవడు జ్ఞాని కాదు. మీరు చేసే సాధన వల్ల కానీ, మీరు చేసే పూజల వల్ల కానీ, మీరు చేసే యజ్ఞాల వల్ల కానీ, మీరు కేవలం అంత మాత్రం చేతే ఈశ్వరానుగ్రహం లేకపోతే మీరు మటుకు జ్ఞానం కాదు. మీరు ఏమైనా యజ్ఞాలు చేసినా, తపస్సులు చేసినా, యోగాలు చేసినా, మీరు ఎంత యోగాభ్యాసం చేసినా, ఎంత సాధన చేసినా, మీరు ఎవరు గర్వం పడకండి. వాటి వల్ల జ్ఞానం రాదు. ఎక్కడ వస్తుందో తెలియదు, ఏ జన్మలో ఇస్తాడో తెలియదు, ఏ శుభగడిలో ఇస్తాడో తెలియదు. వచ్చినప్పుడు మటుకు మిమ్మల్ని అమృత ప్రవాహంలో మూచేస్తాం. తలుపులు మూసేసి, ఈ తలుపులను మూసేసి, ఈ పక్క తలుపులు, ఈ పక్క తలుపులు మూసేసి ఒక 1000 సంవత్సరాలు ఇట్లా స్కూల్ ఇలా ఉంచితే, తర్వాత ఇక్కడ దీపం వెలిగిస్తే, నేను 1000 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాను, ఈ చీకటిని నేను బయటకు వెళ్తాను, బయటకు వెళ్ళాను అంటున్నాను చీకటి. అంటే దీపం వెలిగే చీకటిగా ఉందనుకోండి, ఇక్కడ దీపం వెలిగిస్తాం. నేను చాలా 1000 సంవత్సరాలు నుంచి స్కూల్లో ఉంటున్నాను, నేను చీకటిని మీరు దీపం వెలిగించినాక నేను బయటకు వెళ్ళాను చీకటి చూస్తున్నాను. దీపం వెలిగించినట్టే చీకటి కోసం. అదే మనకి ఎన్ని కోట్ల జన్మల నుంచి అజ్ఞానంలో ఉన్నప్పటికీ ఆ ఈశ్వర అనుగ్రహం వచ్చేటప్పటికి ఈ హృదయంలో అజ్ఞానం అనే చీకటి కాలిపో. అది వచ్చే వరకు, శకం వరకు, శుభగడి వరకు మీకే తెలియదు. మీరు ప్రిపేర్ అయి ఉండటం, సిద్ధంగా ఉండటం, రెడీగా ఉండటం, వేరుభావం లేకుండా మటుకు మీరు ఉండలేదు. ఆ ఈశ్వర అనుగ్రహం వచ్చిందే, వేరుభావం ఆఫ్ చేసుకున్నామంటే ఆఫ్ చేసుకోవాలి. ఈశ్వర అనుగ్రహం వచ్చిందంటే వేరుభావం రాలిపోతుంది, మీరు వేరుభావం లేకుండా ఉండలేదు. ఈ వడ్లవన పాలనలో భక్తులకు నా విజ్ఞప్తి ఏమిటంటే, ప్రతిరోజు గంట సేపు ఎక్కడో చోట మీరు కూర్చుని భగవద్గీత కానీ భాగవతం కానీ ఏదో మంచి మంచి పుస్తకం కూడా మంచి స్నేహితుడితో సమానం, మంచి పుస్తకం కూడా మంచి స్నేహితుడితో సమానం. 10 మంది చోట కూర్చుని ఏదైనా గోష్ఠి చేసుకోవటం చాలా మంచిది. కాలాన్ని మటుకు అనవసరంగా పాడు చేయక, రోజులు తీవ్రంగా మన మీద వచ్చి పడుతున్నాయి, కాలం వృధా చేయొద్దు. మీరు రోజు 1 గంట సేపు మటుకు మిస్సుడు మీరు ఇవ్వలేదు. ఈ సంవత్సరం 24 గంటలు అనుకోండి, 24 గంటల్లో 8 గంటలు నిద్రపోతున్నారు అనుకోండి, ఇంక ఎన్ని గంటలు? 16 గంటలు ఉన్నాయి. 16 గంటలు 15 గంటలు మీ సంసారం కోసం మీరు పని చేసుకుని పోయి 1 గంట ఈశ్వరుడికి ఇవ్వలేదు. 1 గంట 15 గంటలు మీ సంసారం వల్ల ఖర్చు పెట్టి 1 గంట ఈశ్వరుడికి ఇవ్వలేదు. 1 గంట కొన్ని డబ్బు అడగలేదు కదా ఈశ్వరుడు, 1 గంట టైం అడుగుతాడు. అంటే వడ్లవన పాలనలో ఏదో ఒక చోట అనుకుని మీకు ఇష్టమైన గ్రంథం అక్కడ తీసుకుని ఒక గంట సేపు ఈ సత్కారం చేయమని సాధ్యం అక్కర్లేదు. మీ దేవుని మార్చుకోక్కర్లేదు. మీకు ఏ మతం అయితే ఆ మతం ఇష్టం ఉండొచ్చు. మీరు ఏ దేవుని ప్రార్థిస్తే ఆ దేవుని ప్రార్థించవచ్చు. కానీ ఏదో మంచి గ్రంథం అంటే పూజ గంట సేపు మధ్యాహ్నం చూసుకుంటాం. సోదమాసవరా చివరిసారిగా ఒక మాట చెబుతుంది, క్రైస్తవ మతాలన్నీ క్రైస్తవ మతం, హిందూ మతం, రాధాస్వామి మతం, లేకపోతే మహమ్మదీ మతం, లేదా జైన మతం, లేదా నాలుగైదు మతాలు ఉన్నాయి ప్రపంచం ఈ పేర్లే చెబుతున్నారు. కానీ అబద్ధం, బుర్రక మతం, ఇది అబద్ధం, బుర్రక మతం. ఈ ప్రపంచంలో 300 కోట్ల మంది జనం ఉన్నారు, 300 కోట్ల మతాలు ఉన్నట్టు. మనందరం హిందువులే కదా, అయితే మనందరం ఒకలా ఉన్నాం. ఇక్కడ కూర్చున్నాడు మనందరం హిందువులే కదా, మనందరం ఒకలాగా ఉన్నాం. ఈ బుర్రక మతం ప్రపంచంలో ఇప్పుడు వరకు జ్ఞానం పొందిన వాళ్ళు, ఒకే మార్గంలో జ్ఞానం పొందిన వాళ్ళు ఇద్దరు లేరండి సృష్టిలో. జ్ఞానులు ఉన్నారు కానీ ఒకే మార్గంలో ప్రయాణించి ఏదో కనీసం ఇద్దరు ఒకే మార్గంలో ప్రయాణం చేసి జ్ఞానం పొందిన వాళ్ళే. ఇవాళ రమణ భగవాన్ శిష్యుని అయి ఉండొచ్చు, రమణ భగవాన్ భక్తుని అయి ఉండొచ్చు, కానీ ఆ మార్గంలో నేను జ్ఞానం పొందరు. 70 కోట్ల మంది జనం ఉంటే 70 కోట్ల మతాలు ఉన్నట్టే, బుర్రపు మతం. అందుకని మిమ్మల్ని జాగ్రత్తగా ఆలోచించుకోమని చూస్తున్నాను. అనుకరణ పనికిరాదు, అనుకరణ పనికిరాదు. మీరు చేసే జపం, మీరు గణ చెప్పి జపం చేసుకుంటారనుకోండి, అదన చెప్పి పూజ చేసుకుంటారనుకోండి, మీరు ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, మీరు ఈ మాటలు మీ పేగుల్లో అట్టి పెట్టుకోవాలి, మీ హృదయంలో మీ పేగుల్లో మీ నరాల్లో అట్టి పెట్టుకోవాలి. ఈ మాట ఏ మాట, మీరు అరగని చేసి జపం చేసుకుంటే, అరగని చేసి పూజ చేసుకుంటే ఈ అరగంటలోనే మీరు అభివృద్ధి అవుతున్నాం అన్న సందర్భం మీరు మర్చిపోతారు. అభివృద్ధి మీ కళ్ళకు కనపడదు. మీరు 10 నిమిషాలు ఇంటికాడ జపం చేసుకుంటారనుకోండి, ఆ జపం యొక్క ఫలితం మీ కళ్ళకు కనపడదు. కానీ 10 నిమిషాలు కూడా అభివృద్ధి పొందినట్టే ఈ 10 నిమిషాలు కూడా మనకు అభివృద్ధి జరుగుతుందన్న విషయం మర్చిపోదు. మీరు ప్రయత్నం చేసినంత మాత్రం చేత మీరు జ్ఞానం లేవలే. ప్రయత్నం అవసరమే, ప్రయత్నం అవసరమే, అంత మాత్రం చేత మీరు జ్ఞానం, ప్రయత్నం అవసరమే, అందులో మీరు అభివృద్ధి పొందుతారు. మీ ప్రయత్నం ఒకటే చాలదు, ఈశ్వరానుగ్రహం కూడా కలిసి రావాలని చెప్పడం కోసం ఈశ్వరానుగ్రహం, ఈశ్వరుడు గురించి చెప్తున్నాను. వెనకటి మీ దగ్గర ఉంది సారం చేయమంటే మీ ఈశ్వరుడు వాళ్ళు, వెనకట్టి మీ దగ్గర ఉంది, వెనకట్లోనే డబ్బు మీ దగ్గర ఉంది, కానీ సారం చేయమంటే ఈశ్వరుడు, ఈశ్వరుడు మీ చేతికి అందేవాడు. డబ్బు మీదే, పెట్టి మీదే, సారం చేయి మీ దగ్గర లేదు, ఎలా వస్తుంది మీకు డబ్బు? హృదయంలో భగవంతుడు, హృదయంలో ఆత్మ మీదే, కానీ ఈశ్వరుడికి సారం చేయలే అంటే హృదయంలో ఉన్న స్వామి తన తెలుసుకునే సారం చేయి మీకు ఇస్తాడు. అదే అంటాడు. చివరిసారిగా కఠినమైన మాట చెప్పేస్తున్నాను, నిజమనేది తన తెలుసుకోమని కోరుతున్నా, లేదా అబద్ధాన్ని తెలుసుకోమని కోరుతున్నాను. నేను బాగుపడి మిమ్మల్ని బాగుపడమని కోరతానా, మిమ్మల్ని పాడైపోయాను కోరతాను? నిజంగా నాలుగు ఆత్మ ఉంది, నాలుగు సత్యం ఉంది. ఈ సత్యం తను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయమని చెబుతుందా, లేకపోతే మనం బయటికి పోయి బయట గొడవలు తిరగమని చెబుతాను? జీవుడు నన్ను తెలుసుకుంటే బాగుందని సత్యం కోరుతుండే, సత్యం నిజంగా ఎలా కోరుతుంది, అది జీవుడు బయటికి వెళ్ళిపోయి పాడైపోతే బాగుందని కోరుతుంది? ఇది మీరు బాగా ప్రశాంతంగా ఆలోచిస్తుంది. ఉన్న సత్యాన్ని చెప్పినట్టు నిర్చి, నేను చెప్పినట్టు నిర్చి, ఈ హృదయంలో భగవంతుడు ఆత్మరూపంలో సత్యరూపంలో ప్రకాశిస్తున్నాడు కాబట్టి ఒక్కసారి మీ మనసును లోపలికి తిప్పుకుని నేను చెప్పినట్టు మీరు చేయొద్దు. మీ హృదయంలో ఉన్న ఆత్మ ఎలా చెబితే అలా చెప్పు. మీ హృదయంలో ఆత్మ కనుక మీరు చెడ్డ చెబితే అంటే అది నిజమే కాదు. సత్యం కనుక ఉంటే, నన్ను తెలుసుకుంటే బాగుంది, నేను ఒక్కసారి కూడా సత్యం అనుకోలేదని గురించి కనీసం ఆ మాటలు మీకు వినపడటం లేదా, ఆ శబ్దం వినపడటం లేదా, ఆ రూపం కనపడటం లేదా, ఆ వాణి వినపడటం లేదా?